The sermon, The Mark of the Beast, was delivered on Thursday evening, May 13, 1954, at the Brenham Tabernacle, Jeffersonville, Indiana, USA. మన ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామానికి మహిమాఘంత ప్రభావాలు చెల్లును కాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానమును సహోదరుడు దేవుని ప్రవక్తయునగు విలియం మ్యారిన్ బ్రెనహం గారు అమెరికా దేశంలో నీయన రాష్ట్రములో గల జెఫర్సన్ పట్ల మందలి బ్రెనహం ప్రాబంధకంలో 1954వ సంవత్సరం మే నెల 13వ తేదీన సాయంత్రం ప్రసంగించుడి. దీనినిప్పుడు తెలుగు అనువాదముతో వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు మృగం యొక్క ముద్ర, ద మార్క్ ఆఫ్ ద బీస్ట్.
Now, tomorrow night, we are always featuring one thing,
the Lord Jesus Christ, that's all.
Amen.
And whatever His divine will is for us to do.
మనము ఎల్లప్పుడూ కూడా ఒక వైఖరిని చూస్తూ ఉంటున్నాం. అది ప్రభుని యేసుక్రీస్తు. అంతవరకే ఆయన దైవ చిత్తము మన ఇళ్ళ ఏమైనదో అది చేతి కొరకే.
If it be His divine will, tomorrow night on the seal of God, we're going to speak, if the Lord willing.
అయితే రేపు రాత్రికి అది దేవుడి చిత్తమైనట్లయితే, ప్రభు చిత్తమైతే, దేవుని యొక్క ముద్ర, దాని గురించి మాట్లాడబోతున్నాను.
And tonight we get up, if He be His privilege for us to do it, or our privilege for us to do for Him rather tonight.
ఈ రాత్రికి అది చేటుకు మన ఎడల ఉన్న ఆధిక్యతను బట్టి, లేక ఈ రాత్రి దాన్ని బయటకు తెచ్చుటకు ఆయన కొరకు దాని చేటు కొరకు అది మన భాగ్యమై ఉంటున్నది. ఈ కాలనికి సంబంధించిన ఎంతో ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి మనం మాట్లాడబోతున్నాము. అది మృగం యొక్క ముద్ర. గత రాత్రి మనము సంఘ కాలంలో ఉన్నాం. ఏడు సంఘ కాలాలు. ఎఫెసస్ సంఘ కాలముతో ప్రారంభించాము, లౌదిక సంఘ కాలముతో ముగించాము. అది చివరి సంఘ కాలము. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఆయన యొక్క వాక్యానికి తన దీవెనలు చేర్చును కాక. మనం ఇప్పుడు దేవుని వాక్యం తెరచక ముందు మనం ఒక క్షణం ప్రార్థన కొరకై మనం తల వంచుకుందాం.
Kind Heavenly Father, we are grateful for this privilege that we have tonight to be alive.
దయగలైన పరలోకపు తండ్రి, ఈ రాత్రి సజీవులుగా ఉండుటకు మాకిచ్చిన ఆధిక్యతను బట్టి మేము కృతజ్ఞత చెల్లిస్తున్నాము. ఈ రాత్రి ఈ భూమి మీద ఆరోగ్యంగా బలంగా ఉండటానికి దేవుని వాక్యము చదవబడే ఈ బిల్డింగ్ లో లేక ఈ భవనంలో కూర్చుని ఉండగలుగుతున్నాము.
Blessed Redeemer.
Oh, శుభప్రదడైన విమోచకుడా, మేము నీకు ప్రార్థన చేస్తున్నాము.
King our kinsman Redeemer, who has washed us in His blood and cleansed us from sin and now presenting us to the Father faultless in Christ Jesus.
మా రక్త సమయ విమోచకుడుగా, నీ యొక్క రక్తములో మా పాపాల నుండి మమ్మల్ని కడిగి ఉన్నావు నీవు. ఇంకా ఇప్పుడు యేసుక్రీస్తులో మమ్మలను నిందారహితులుగా తండ్రికి సమర్పిస్తున్నావు.
May you come tonight and take the word and open it to our hearts.
ఈ రాత్రికి మీరే వచ్చి వాక్యాన్ని తీసుకుని మా హృదయాలను తెరవజేదురు కాక.
May the Holy Spirit get a hold of the word as it's being taught and may go straight to its goal, to every heart, my heart and the audience's heart.
అది బోధించబడుతుండగా పరిశుద్ధాత్మ వాక్యాన్ని పట్టుకుని దాన్ని ప్రతి హృదయంలోనికి, నా హృదయంలోనికి, జన సమూహముల యొక్క హృదయంలోనికి నేరుగా గురియద్దుకు వెళ్ళను కాక. తండ్రి, అది మాకు అవసరమైనట్లుగా అది మాకు సరఫరా చేయబడు కాక. ఇంకా ఎవరు వాక్యాన్ని కూర్చి విభేదించుకుందుకుందురుగాక.
Father, if any time that I should say something that would be contrary to thy leading, may the Holy Spirit stop my mouth.
తండ్రి, నడిపింపుకు వ్యతిరేకముగా ఏ సమయంలోనైనా సరే నేను ఏదైనా చెప్పవలసి వస్తే పరిశుద్ధాత్మ నా నోటిని మొయ్యును కాక.
I desire only to know what is truth and then to walk therein.
ఏది సత్యమో అది నేను ఎరగాలని ఆ తర్వాత దానితోనే నడవాలని నేను ఆశపడుతున్నాను.
Bless us together now, forgive us of our sins as we gathered into this house of worship.
ఈ ఆరాధన గృహములోనికి మేము కూడియుండగా మా పాపాలు క్షమించండి, మమ్మలను అందరినీ దీవించండి.
And may our sins be under the blood and our spirits put in the right attitude of worship at this time.
మా పాపములు రక్తము కింద ఉంచబడి మా ఆత్మలు సరైన ఆరాధన దృక్పథముతో ఈ యొక్క సమయంలో ఉంచబడి కాక. యేసు నామములో అడుగుతున్నాము, ఆమేన్.
Just thinking of those pieces of paper here, I wrote down several scriptures to referring to read to begin with.
ఇప్పుడు ఇక్కడ ఉన్న చిన్న కాగితమును గుచ్చి తలస్తున్నాను, దానికి సంబంధించిన అనేకమైన లేఖనాలు చదవటానికి ప్రారంభించడానికి నేను వాటిని వ్రాసుకుని ఉంచాను.
Now when I get up here, seems like I don't feel to read any of them. That's usually the way it goes.
నేను ఇక్కడ లేచి లేబడినప్పుడు వాటిలో దేనిని చదవాలని నాకు అనిపించదిగా కనబట్టలేదు. అది సాధారణంగా ఉన్నట్లుగా అనిపిస్తున్నది, నడుస్తున్నది. నాలుగు ఐదు చిన్న పాఠ్యాంశాల నుండి ప్రారంభించుకుందాము.
I want to read or say this first, that in speaking I never take thought.
కాని ఇది ముందుగా చెప్పాలని లేక చదవాలని నేను అనుకోను. మాట్లాడటకు నేను ఎన్నడూ ఆలోచన చేయను.
You know, perhaps just as I have no more planned out what to say than you do. Not a thing. I just wait for him.
ఇది తెలుసా, మీరు చేస్తున్నట్లుగానే ఏమో ఏమి చెప్పాలో నేను ఎన్నడూ ఒక్కటి కూడా ఆలోచన చేయను. నేను కేవలము ఆయన కొరకు కనిపెడతాను. నేను దాన్ని అలా చూచినట్లుగానే నేను దాన్ని సమీపించి అందుకుంటాను, ఇంకా బయటకు అందిస్తాను. కొన్ని కొన్నిసార్లు అది కొంచెం కరుకుగా వినబడవచ్చు కొన్నిసార్లు, అయితే నేను ఆ రీతిగా మాత్రమే దాన్ని పొందుకుంటాను. కనుక ఆ రీతిగా నేను దానిని బయటకు ఇవ్వగలిగే మార్గం అది ఒక్కటే. ఇప్పుడు ఈ రాత్రిలో ఈ విషయాల్లో మన్నను చెప్పనివ్వండి. ఇది ఏ వ్యక్తి యొక్క మతములకు గాని ఏ వ్యక్తికి గాని ఎవరిని ఉద్దేశించి చెప్పటం లేదు. గమనించండి, అలా అర్థాన్ని మనం నమ్మము. మనము నిజంగా అసలైన అమెరికా వారమని నమ్ముతున్నాను. ప్రతి మనిషి తన సొంత మనస్సాక్షి ప్రేరేపించే రీతిగానే దేవుని ఆరాధించు ఆధిక్యతని కలిగి ఉంటున్నాడు. అది ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉండాలని మనం కోరుతున్నాము. అయితే ప్రతి సంఘములో మనకు సిద్ధాంతం ఒకటి ఉన్నది. అనేక సార్లు సంస్థల్లో లేక సంఘ శాఖల్లో వారు ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటారు. వారు ఆ విశ్వాసం మీద నిలిచి ఉంటారు. ఇది మా మతం లేక మా విశ్వాసం అని చెప్తారు. ఆ దైవ సేవకుడు ఏది యోచించినప్పటికీ లెక్క కాదు. అతడు మూఢ విశ్వాసమునే బోధించవలసినది కారణం అతడు సంఘ శాఖలో ఉన్నాడు కాబట్టి. అయితే మనకైతే క్రీస్తు తప్ప మనకు ఎలాంటి మూఢ విశ్వాసము లేదు. అదే మన విశ్వాసం.
అండ్ నో లా బట్ లవ్, నో బుక్ బట్ ది బైబిల్.
ఇంకో ఏ ధర్మశాస్త్రము లేదు ప్రేమ తప్ప, ఏ గ్రంథము లేదు బైబిల్ తప్ప.
అండ్ క్రైస్ట్ ఇస్ ద హెడ్ అండ్ ద బైబిల్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్, ద వరల్డ్ ఇస్ నాట్ హెల్ది.
మరియు క్రీస్తే శిరస్సయ్యున్నాడు, బైబిల్ మన పాఠ్యపుస్తకము, ప్రపంచం నా సువార్త ప్రదేశము.
I like to just preach the way that I feel led to preach and just the way that I see it.
కనుక నేను దాని చూచిన రీతిగానే, నేను ఏ రీతిగా భావించి బోధించడానికి నడిపించబడుతున్నానో ఆ విధంగానే బోధించడానికి ఇష్టపడతాను.
And then in this time, in speaking especially on this real rough hard cutting part of the gospel.
ఇంకా తర్వాత ఈ సమయంలో ప్రత్యేకించి ఈ నిజమైన కరుకైన కఠినమైన సువార్తతో కత్తిరించే భాగమును మాట్లాడుట్లో అలా ఉంటాను. ఇది తీర్పు గృహము తెలుసా?
జడ్జ్మెంట్ బిగిన్స్ అట్ ది వర్డ్ హౌస్ ఆఫ్ గాడ్.
దేవుని యొక్క తీర్పు ప్రారంభం వగే స్థలమే ఎక్కడా? దేవుని ఇంటి వద్దనే. అవును కదా? ఇక్కడే తీర్పు ప్రారంభమవుతున్నది.
If you went here to the court and you said, I have a trial, you got a book of law there. You have to read this law to find out what you're judged for.
నీవు కోర్టుకు వెళ్తే, నీవు పరీక్షను నీవు నిలగాలంటే వారికి ఎక్కడ న్యాయ గ్రంథం ఉంటున్నది. నీకు ఎందు నిమిత్తము తీర్పు తీర్చబడుతుందో వారు ఆ న్యాయ గ్రంథాన్ని చదివి అందులో దాని గురించి తెలుసుకోవలసి ఉంటుంది. మొదటిగా
House of God, we got to take it from the word of God.
Avithingane devunika gruhamlo kuda untunadi, manamu devuni vakyam nundi dani teeskovalasi unnadi.
And now, many times in these things, so you be sure to get this now, that I could be wrong.
Aneka sarlu ee vishayalo nenu porapadu kavachunu, kabatti meeru tappaga deeni ippudu grahinchavalasi unnadi.
My interpretation could be wrong.
నా యొక్క అనువాదం తప్పు కావచ్చును. అయితే నేను దాని అతి దగ్గరగా చదవటానికి అది సరిగ్గా చెప్పినట్లయితే చెప్పటకు ప్రయత్నం చేస్తాను. అది ఏమని చెప్పాలని చెప్పుచున్నదో సరిగ్గా అదే లేఖనాన్ని నిలిచి ఉంటును. ఇప్పుడు ఇది చాలా హీనస్థితిలో ఉన్నది. బహుశా అది దేవుని చిత్తము కాకపోవచ్చు, బహుశా దేవుని చిత్తము కావచ్చును, నాకు తెలియదు. ఈ గ్రంథాన్ని వారం తర్వాత వారం నేను తీసుకుని ఇక్కడే నిలవగోరుతాను. దాన్ని గమనించి నేరుగా తిరిగి దానియేలులోకి దాన్ని పట్టుకుని దానియేలు గ్రంథము మరియు ప్రకటన మరియు ప్రవక్తలోనికి దాన్ని ముడివేయాలి. దేవుని యొక్క వాక్యం మొత్తం ప్రతి ఒక్క ముక్క కలిసి నేరుగా ముడివేయబడి ఉన్నది. 66 పుస్తకాలు వందల వందల సంవత్సరాల వ్యత్యాసములో అనేక మంది మనుషుల చేత వ్రాయబడి ఉన్నది. దానిలో ఒకటి మరొక దానితో విభేదించదు, వేరు కాదు, ఏ ఒక్కటి కూడా వేరు కాదు. వాటిలో ప్రతి ఒక్కటి పరిపూర్ణంగా ఉన్నది. లోకమందన్న ఎక్కడి కూడా అలాంటి చిన్న గ్రంథ సముదాయములు వ్రాయబడలేదు. 2000 సంవత్సరం నుండి వారు పరలోక ప్రార్థన మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక మాటను దానికి చేర్చాలని లేక ఒక మాటను దాని నుండి తీసివేయాలని దాన్ని బగుగా చేయాలని అనుకుంటున్నారు. నీవ చేయలేవు సుమా. అది పరిపూర్ణమైనది, అది దేవుని యొక్క వాక్యమై ఉంటున్నది. బైబిల్ ఆత్మ ప్రేరేపణ చేత వ్రాయబడిన దేవుని వాక్యమని నేను నమ్ముతున్నాను. దాని నుండి ప్రతి మాట కూడా ప్రేరేపణ చేత వ్రాయబడినది.
ఐ డోంట్ బిలీవ్ జస్ట్ దిస్ నాట్ ఇన్స్పైర్డ్ అండ్ దిస్ ఇస్ అండ్ దట్ ఇస్.
ఇది ప్రేరేపించబడలేదు, ఇది ప్రేరేపించబడి ఉన్నది, అది ప్రేరేపించబడినది అను మాటలు నేను నమ్మను.
ఐ బిలీవ్ ఇట్స్ ఆల్ ఇన్స్పైర్డ్.
అదంతా కూడా ప్రేరేపించబడినది అని నేను నమ్ముతాను. అదంతా సరే ఉండాలి లేక తప్పైనా ఉండాలి. అదంతా కలగలిపినట్లయితే అప్పుడు మనం ఏమి చేయాలో మనకు తెలియదు. అయితే దానిలో ప్రతి భాగము సత్యమే. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అని ఇక్కడ ఉన్న దాని కొరకు ఏ క్షణములోనైనా నేను నా జీవితాన్ని త్యాగము చేయగలుగుతాను. సరే, ఇప్పుడు ఈ కొద్ది రాత్రులు వారు కలిగి ఉన్నారు. ఆ విధంగా మనము శనివారం రాత్రి ఆరాధన జరుపుకోకపోతున్నాము, అదే రీతిగా ముందుకు సాగుతున్నాము. సంఘములోని కొందరు ప్రజలు ఆదివారం ఉదయమున మందిరానికి వచ్చుటకు అది మురిగ్గా ఉందంటారు. కొందరన్నారు శనివారం రాత్రికి కుటానికి అయిన తర్వాత మందిరములో ఉండి మందిరాన్ని పరిశుభ్రం చేయటానికి సహాయపడితే ఆదివారం ఉదయమున ప్రజలు రానవసరం లేదని అన్నారు. వారు ఆదివారం పనిచేయన అవసరం లేదు, మందిరములో అది ఇది బిగించిన అవసరం లేదు. నేను సబ్బాతును ఆచరించే వాడిని కాదు, అయితే నేను సమీపించగలిగినంతగా దగ్గరగా ఆరాధన గౌరవించుతాను. శనివారం రాత్రికి మనం ఏం మాట్లాడుకోబోతున్నామో ప్రభు చిత్తమైతే బహుశా రేపు రాత్రి నేను దాన్ని ప్రకటన చేస్తాననుకుంటున్నాను. ఈ రాత్రికి మన అంశము మృగము యొక్క ముద్ర. రేపు రాత్రి యొక్క అంశము దేవుని యొక్క ముద్ర. ఈ దినాన ఈ రెండు అతి ప్రాముఖ్యమైన అంశాలను మాట్లాడవలసి ఉంటుందని నేను తలుస్తున్నాను. ఎందుకనగా మనము దేవుని యొక్క పరిశోధన తీర్పు సమయంలో జీవిస్తున్నామని. మనము అదే దినాల్లో జీవిస్తున్నామని నేను నమ్ముతున్నాను. మనము నిరోధించే వారిగా ఉండకూడదని నేను అనుకుంటున్నాను. మూఢభక్తి కలిగిన వారి వలె మనం ఉండకూడదు. బైబిల్ ఇక్కడ మాట్లాడుతున్నట్లుగానే స్థిరబుద్ధితోనే, కేవలం స్థిరబుద్ధితోనే మనము దాన్ని సమీపించ కోరుతున్నాము. అవును, అది పరిపూర్ణమైనది. ఇప్పుడు ఇది చేయట్లో నేటి రోజుల్లో అనేక మంది ప్రజలు మృగం యొక్క ముద్ర గురించి మాట్లాడుతుంటారు. చాలా కాలమని మీరు దాన్ని విని ఉన్నారు. ఏంటది, దాన్ని ఎవరు చేశారు, ఎవరు దాన్ని పొందబోకుంటున్నారు? వారు దాన్ని కలిగి ఉన్నట్లయితే అది వారికి ఏమి చేయబోతున్నది? ఏంటది, అది నీకు హాని చేస్తుందా? దానికి ఏదైనా హాని ఉన్నదా? కనుక ఇప్పుడు దాన్నే మనం దేవుని వాక్యం నుండి కనుగొనబోతున్నాము. మొట్టమొదటి విషయము, బైబిల్లో మృగం యొక్క ముద్రను గుర్చి మాట్లాడి ఉన్నట్లయితే, ఆ తర్వాత విషయం, అది ఏ యుగానికి సంబంధిస్తుంది, ఇంకా దాన్ని పొందబోయే ప్రజలు ఎవరు? నీవేమి చేయాలి, నీవు దాన్ని పొందగలవా, ఇంకా దాని ఎరగకపోవచ్చు. అలాంటివి అలాంటి ప్రశ్నలు ఉన్నవి.
This would be the one of the most vital two subjects that I could think of in the Bible, the mark of the beast and the seal of God.
Kanaka naaku telisinta varaku ee rendu amshalu Bible lo ati pravakkamaina amshalani nenu uhistunanu. Okati mrugam yokka mudra, rendavadi devuni yokka mudra.
Now first I got a scripture here to show what just wrote down just so I could turn to it.
ఇప్పుడు మొదటిగా మీకు చూపించిన కొరకై నా దగ్గర ఒక లేఖనం ఉన్నది. నేను దాన్ని వ్రాసి ఉంచాను, కాబట్టి దాని వైపు నేను తిరగలను. ప్రారంభించడానికి మృగం యొక్క ముద్ర అనగా ఏమిటో మనం చూద్దాం. ఈ ముద్రను కలిగి ఉండటానికి అపాయకరం, ఇది కలిగి ఉండటం అపాయకరం కాదంటారా?
Now, in Revelation, the 14th chapter, and the 9th verse, it's the third angel's message.
ఇప్పుడు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము, అది మూడవ దూత యొక్క వర్తమానము.
Any Bible scholar, I see Brother Stanley here, and two or three more ministers sitting present.
ఇప్పుడు ఏ బైబిల్ పండితుడైనా సరే, సహోదరుడు స్టాన్లీ నేను ఇక్కడ చూస్తున్నాను, ఇంకా ఇద్దరు లేక ముగ్గురు దైవ సేవకులు ప్రస్తుతం ఇక్కడ కూర్చుని ఉన్నారు.
Last evening there was some brother here from the Baptist Seminary and Louisville, and perhaps there's some night, I do not know.
In the sayankalam Louisville loni Baptist Seminary nundi vachina kondaru sahodaralu ikkada unnaru. Bahusha ee ratriki mari kondaru ikkada undavachunu naaku teliyadadi.
There's probably Methodist, Baptist, Catholic, and might be Orthodox Jew, I don't know.
Bahusha Methodist, Baptist, Catholic mariyu శాస్త్ర సంబంధమైన యూదులు అక్కడ ఉండవచ్చును, నాకు తెలియదు. కానీ అది కాదు, ఇది ఎవరి భావాలకు వారిని ఆ వారి భావాలను గాయపరచడం కాదు. ఈ మాత్రం అది కాదు. అది కేవలం బైబిల్లో వ్రాయబడిన విధంగా దాని చదవటం మరియు మీకై మీరే దాని వైపు
చుట్టం.
మన మాటను బట్టి ఆయన మనకు తీర్పు తీరుస్తూనే ఎరిగిన వారమై దేవుని అందల భయముతో దాన్ని ఎలా చేయవలనో మనము ఎరిగినట్లుగా దాన్ని మనం బుద్ధిపూర్వకంగా దాన్ని సమీపిద్దాము. ఓ తీర్పు దినాన మన మాటలు మనం దీవిస్తున్నవి లేక దోషిగా నిరూపిస్తవి. ఇంకా నేను ఏదైనా ఎరిగి ఉండి దాన్ని దాచుకున్నట్లయితే అప్పుడు తీర్పు దినాన నేను దాన్ని చెల్లించినట్లు దేవుడు చేయబోతున్నాడు.
And so their hands saying, Brother Branham, if you'd only told us, we wouldn't have been in this condition today.
అప్పుడు ఆ ఆత్మలు లేక ఆ జీవులు తమ చేతులు ఎత్తి, సోదర బ్రహాం, కేవలం మాకు చెప్పినట్లయితే ఇది ఈ దినాన మేము ఈ స్థితిలో ఉండేవారము కాదు కదా అని అంటారు.
I want to stand like Paul of old, I'm free from all man's blood.
ఆ కాలపు పౌలు వలె నేను నిలబడి కోరుతున్నాను, ఎవరి రక్త విషయమై నేను దోషిని కాదు అని అంటానికి. ఎందుకంటే దేవుని చిత్తాన్నంతా మీకు వివరించకుండా నేను తప్పించుకోలేదు. అది నిజం, దాన్ని నేను చూసినట్లుగానే అది తప్పినట్లయితే అప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడు. ఇవి ఈనాడు కూడా ఏ సెమినరీకి నేను వెళ్ళడం నాకు తెలియబడలేదు, ఏ పాఠశాలకు వెళ్ళడం నాకు తెలియబడలేదు. దాని గురించి ఎన్నడూ ఎవరు ఏ మాట అయినా వారి మాట నేను తీసుకోలేదు. ప్రార్థన ద్వారా నేరుగా బైబిల్లోనికి నేను వెళ్ళాను. ఇది పరిశుద్ధాత్మ ద్వారా దైవ సంబంధముగా బయలుపరచబడినది.
The same angel of God that directed me to see visions and so forth like that in the healing of the sick.
అదే దేవుని యొక్క దూత దర్శనములు చూయిస్తూ రోగుల స్వస్థత అలాంటి వాటిని గూర్చి నన్ను నడిపించారు. కనుక అది సత్యము కాదు, దాని ద్వారా నీవు తీర్పు చేయవచ్చును. సరే, ఇప్పుడు ఇది ప్రపంచానికి మూడవ దూత వర్తమానము.
Going forth now in this day.
అదేంటి తెలుసా? మూడవ దూత వర్తమానము అది ఇప్పుడు ఈ దినానికి బయలువెలుచున్నది.
This is the flying of the third angel message. If you're a Bible reader.
మీరు బైబిల్ చదువునలైతే ఇది ఎగురుచున్న మూడవ దూత వర్తమానము.
There were three wars followed.
దాన్ని మూడు శ్రమలు వెంబడించినవి.
The first one happened in World War I.
మొదటిగా మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినది. రెండవది రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగినది. చూడండి, ఇప్పుడు మనము దేనిలోకి వెళ్తున్నాము? మంచిది, మనము మార్గము యొక్క చివరిలో ఉన్నాము. మనం లేఖనాన్ని చదువుకోక ముందు ఇప్పుడు మనము దీన్ని మనసులోకి తీసుకుందాం.
Positionally, we are bound to be at the end age.
Manamu antiyuganike baddhulamai unnam.
How long? I don't know. No one does.
Enta kalam adi? Naaku teliyadu. Evariki teliyadu.
But look, let's take historically speaking.
Aithe chudandi. Charitratmakanga matladu danini manam teesukundamu.
The first 2000 years, the world order comes to a climax.
మొట్టమొదటి 2000 సంవత్సరాలకు ప్రపంచ క్రమము ఆ దశకు వచ్చినప్పుడు దేవుడు లోకాన్ని నీళ్లతో నాశనం చేశాడు. అది మీకు తెలుసా? అటు తర్వాత అది నూతన ప్రపంచంగా ముందుకు వచ్చినది. ఆ తర్వాత 2000 సంవత్సరాలకు మరలా దాన్ని అంతానికి చేరుకున్నది. దేవుడు యేసును పంపించాడు, అవునా? తర్వాత 2000 సంవత్సరాలకు ఇది ముగింపై ఉన్నది. 1954 మరియు సువార్త పని తక్కువగా చేయబడుతుంది. దేని కొరకు? యేసు అన్నాడు, ఎన్నుకొనబడిన వారి కొరకు. ఎట్లయితే ఏ శరీరము రక్షించబడడు, అది ఎంతో దుష్టత్వంతో ఉంటున్నది. కనుక మనం కడవరి కాలంలో ఉన్నాము. తర్వాత 7వది 1000 ఏండ్ల పాలనక మాదిరిగా ఉన్నది. దేవుడు 6000 సంవత్సరాలు పనిచేసినట్లుగా అది మనకు తెలుసు. 1000 సంవత్సరాలు పరలోకంలో ఒక దినము, భూమి మీద 1000 సంవత్సరములు. 2వ పేతురు తుషారా, దేవుడు లోకమును 6000 సంవత్సరాల్లో నిర్మించాడు. ఇప్పుడు సంఘము 6000 సంవత్సరములు పాపమునకు వ్యతిరేకముగా శ్రమపడి ఉన్నది. ఏడవ వేల సంవత్సరములో దేవుడు విశ్రాంతుడికి వెళ్తాడు, 7వ దినమున విశ్రమించాడు. అది ఇప్పుడు 1000 ఏండ్ల పాలనకు ఒక మాదిరి. సంఘము భూమి మీద నివసించుట ఇక్కడే శరీర రూపముతో 1000 సంవత్సరాలు ఎటువంటి రోగము దుఃఖము అలసట మరణము లేక శరీరముతో ఉంటున్నది. ఒక గొప్ప బంగారు యుగం రాబోతున్నది. ఓ అందు కొరకై
The earth is groaning, crying for the day of sweet relief when Jesus shall come back to earth again.
Oh, nena paata nishtapadtanu madhuramaina aa vidudala dinam koraku bhoomi mulugutu kekka pedutunnadi. Bhoompaiki Yesu marala vachinappudu nenu adi premistunnanu.
The sorrow, pain and death of this dark world shall cease in a glorious reign with Jesus.
ఈ చీకటి లోకం యొక్క పాపము, దుఃఖము, బాధ, మరణము ఆగిపోతున్నది. వేయిండ్ల మహిమ గల యేసు సమాధానముతో ఉంటాను ఆయనతో, ఆయన పాలనలు. బైబిల్ చెప్తుంది, వేయిండ్ల క్రీస్తు కలిసి రాజ్యమేలుదురు, వేయిండ్ల పరిపాలన.
When the seal and the mark was put on,
ప్రభు రాకడకు ముందు ఈ ముద్ర మరియు గుర్తు వేయబడతవి. ఈ ముద్ర వేయబడతవి. ఈ మూడవ దూత వర్తమానము
is going to be a great roundup. A roundup.
అది ఒక గొప్ప కదలిక కలగనే ఉంటుంది.
Out in the west, when we go out, I used to have sex with a boy.
పశ్చిమాన పశువులను తోలుకొని మేపడానికి బయటికి వెళ్ళేటప్పుడు నేను చిన్నవారిగా ఉన్నప్పటి నుండి నేను పశువులు తోలుకొని వెళ్ళేవాడను. వసంతకాల పశువులు సమకూర్చుటకు, ఆకువాడే కాలమున పశువులు సమకూర్చడానికి నేను బయటికి వెళ్ళేవాడను. కొండలోనికి వెళ్లి ఆ పశువులు క్రిందికి తోలేవారము.
As we get all the cattle we can find out of every place, then we cut out all the ones that doesn't belong to us.
మేము ఆ పశువులన్నింటినీ ఒక చోట చేర్చిన తర్వాత ప్రతి స్థలములో వాటిని తెలుసుకుని అప్పుడు మాకు చెందని వాటి అన్నింటినీ బయటకు వేరు చేసేవారము. మావైతే వాత కలిగి ఉండేవి. అవి వాత వేయబడి ఉన్నవి, వాత గుర్తు వేయబడి ఉన్నవి. ఎప్పుడైనా మీరు ఈ పశువులకు వాత వేయటం ఎప్పుడైనా మీరు చూశారా? పశువులకు వాత వేయటము గమనించదగిన విషయమే. ఆవును చూస్తే నేను జాలిపడేవాడను. మీరు ఆ పశువులను వాత వేయడము ప్రారంభించినప్పుడు అది భయంకరంగా అసహ్యపడు గందరగోళంగా ఉంటున్నది. ఆ వాత వేయటానికి ఇనుపు బొక్కను పట్టుకుని దాన్ని వేడి చేయటం నా పని. ఆ పేదుడును దాని కాళ్ళను కట్టివేసి అక్కడ దాన్ని పండుకుని పెట్టి దాని మీద ఆ వాతను పెట్టాలి. దాని వెంట్రుకలు మాంసము మాడిపోతుంది. దాని మీద కొంత తారు వేసి ఆ పశువును ఉప్పివేస్తాం. ఇప్పుడు అది ఎలా వెళ్తుందో చూడండి, అది నిజంగా పరుగుతీస్తుంది. అయితే గమనించండి, అది వాత వేయబడినది. అలాగే దేవుడు కూడా మనకు చేస్తాడు. అప్పుడప్పుడు నీవు కూడా పందిరికి కట్టివేయబడినట్లుగా బలిపీఠం వద్దకు దిగాలి. అయితే సహోదరుడా, పరిశుద్ధాత్మ నీ మీద ఎనడైనా వాత వేసినట్లయితే నీవు కొంత పరిగెత్తడం, కేకలు వేయడం చేయవచ్చు, కాని నీవు వాత వేయబడ్డావు. అది యథార్థం. నీవు అక్కడే ఉన్నావు. యజమాన్ దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఎక్కడికి చెందిన వాడవో ఆయన ఎరుగుతాడు. అయితే దుడ్డిలో నుండి తప్పిపోయి తిరుగుతున్న సంవత్సరపు పిల్ల, నిందించబడిన ఆ పశువు తిరిగి పల్లెటూరులో నివాసం చేయవాడి మధ్యలోనికి వస్తుంది. ఇప్పుడు వాతవేయబడి సమయము.
And now there's only going to be two riders in this. That's going to be God and Satan.
అక్కడ ఇద్దరు స్వారీ చేయబోవారు ఉండబోతున్నారు, దేవుడు మరియు సాతానుడు ఉండబోతున్నారు. సాతానుడు తన వారిని తీసుకుంటానికి, దేవుడు తన వారిని తీసుకుంటూ కొరకై. ఈ రాత్రికి మనం ఎవరు సాతాను ముద్ర ధరించబోతున్నారో మనం
చూద్దాం.
రేపు రాత్రికి దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఎవరు దేవుని ముద్ర ధరించబోతున్నారో చూద్దాం. ఇప్పుడు దేవదత్త వర్తమానం ఉన్నది, ప్రేరణ 14:9. కొన్ని లేఖాలు ఇక్కడ చదవండి, నేను వాటి వ్రాసి ఉంచాను.
And receive his mark in his forehead or hand, the same shall drink of the wine of the wrath of God, which is poured out without mixture into the cup of his indignation, and shall be tormented with fire and brimstone in the presence of the holy angels and in the presence of the Lamb.
మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గోప స్వరంతో ఇలాగు చెప్పెను, ఆ క్రూరముగుమురుకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తమను నొసరిందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకునేదరా, ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతలెదురను గొర్రెపిల్ల ఎదురను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. నిజంగా మనము దానితో చేయనది ఏమీ లేదు. చూడండి, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచను. ఆ క్రూరముగునకు గాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకుని ఎడలా వాడును రాత్రి పగలు నెమ్మది లేని వారై ఎందురు. దాంతో నేను ఏమీ చేయగూరను, నాకు నిశ్చిత ఉన్నది. అవును, తర్వాత వచ్చిన వినండి, నేను దాని వైపు చూస్తూ ఉండగా,
here are they that keep the commandments of God and have faith in Jesus Christ.
దేవుని ఆజ్ఞలను యేసు క్రీస్తును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.
Now the 15th chapter and the 2nd verse.
ఇప్పుడు 16వ అధ్యాయం 2వ వచనం.
And listen now in the 15th chapter and the 2nd verse.
వినండి ఇప్పుడు 16వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు మనం ప్రకటన 14వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుతూ ఉంటిమి. ఇప్పుడు 16వ అధ్యాయం 2వ వచనం.
And the first went and poured out his vial upon the earth, and there fell a noise and grievous sores upon man which had the mark of the beast, and upon them which worship his image.
అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్ర భూమి మీద కురుమరింపగా ఆ క్రూరముఖం యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకు నమస్కారం చేయు వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. 17వ అధ్యాయం 2వ వచనం.
And with whom the kings of the earth have committed fornication, and the inhabitants of the earth have been made drunk with the wine of the wrath of the fornication.
భూరాజులు ఆమెతో విభచించుని భూనివాసులు ఆమె వ్యభిచార ఉగ్రత మధ్యముతో మత్తులైరి. ఒక క్షణం, నన్ను మన్నించండి, ఒక్కసారిగా రెండు లేఖల వైపు నేను తప్పక తిరగాలి. సరే, ఇప్పుడు ప్రకటన 20వ అధ్యాయము 4వ వచనము. అవును, ఇక్కడే మనం ఉన్నాము.
And I saw thrones, and them that sat upon them, and judgment was given unto them, and I saw the souls of them which were beheaded for the witness of Jesus Christ and for the word of God, and which had not worshipped the beast, neither his image, neither had received the mark upon their foreheads or in their hands, and they lived and reigned with Christ 1,000 years.
అంతటా సింహాసనమును చూచితిని వాటి మీద ఆశ్రులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను, మరియు క్రూరముగులకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలెందుకు కాని చేతులెందుకు కాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1,000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. నీవు మృగు ముద్రను పొందలేవు, అప్పుడు క్రీస్తును ఆరాధించి ఆయనతో ఉండను లేవు. అయితే ఎవరైతే మృగమును కాని దాని ప్రతిమను గాని ఆరాధిస్తారో వారు దేవుని యొక్క సన్నిధిలో ఆయన పరిశుద్ధ దూతల ఎదుట వారు బాధించబడతారు.
The Lord says about it.
దాన్ని గురించి ప్రభు చెప్పినది అదే.
Now we're going to begin.
ఇప్పుడు మనం ప్రారంభించబోతున్నాము.
Turn your Bible now to the 13th chapter of Revelation, and we'll start just in a few moments.
మీ బైబిల్ ఇప్పుడు ప్రకటన 13వ అధ్యాయం వైపు తిరగండి. కొన్ని క్షణాల్లో మనం ప్రారంభిద్దాం.
Now this is very essential, and listen closely now.
ఇది ఎంతో ప్రాముఖ్యమైనది, బహు జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా నిన్న రాత్రి నుండి మనం మన అంశమును తీసుకోవాలి. గత రాత్రి మనము సంఘ కాలముల మీద తీసుకున్నాము. ఎట్లు యేసు తన సంఘములో నిలబడినట ఆయన కంఠస్వరము విస్తారజన ప్రవాహముల వలె ఉండటం మనం చూశాము. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉరిని పొలపై ఉండెను, ఆయన కనులు అగ్ని జ్వాల వలె ఉండెను. గుర్తుంచుకోండి, ప్రకటన అంతా కూడా ఒక దర్శనమై ఉన్నది మరియు ఒక సూచన ఉంటున్నది. దానంతటికి అర్థం ఒకటి కాబట్టి నీవు దాన్ని జాగ్రత్తగా గమనించాలి. ప్రవక్తలు చదవండి, చిహ్నములు లేక సూచనల భావం ఏంటో చూడండి. ఆ తర్వాత దాన్ని ఇక్కడ పోల్చి చూడండి, అట్లు చిహ్నముల యొక్క భావము నిజంగా ఏమిటో నీవు తెలుసుకుంటావు. అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగి ఉండెను, భూమి నంతటా ఇటు అటు తిరుగుచున్నవి అవి. మరియు ఆ అగ్ని జ్వాలలు ఖడ్గం వలె ఉండటం మనం చూస్తున్నాము. ఆయన నోటి నుండి ఒక ఖడ్గం బయలువెళ్ళెను, అది రెండంచుల గల ఖడ్గము. అది దేవుని యొక్క వాక్యమని, అది సంఘము నోటి నుండి బయలే వెళ్ళినదని మనము కనుగొంటున్నాము. అది చెట్టు చివరకు ఎముక యొక్క మూలుగు మట్టుకు కోయిచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. హెబ్రీ 4వ
అధ్యాయం.
సంఘము తన సౌందర్యంతో అక్కడ నిలబడిచున్నది, దాన్ని మనం అలా చూస్తున్నాం. సరిగ్గా దానిలోనికి క్రీస్తు ఆమెను పూతపూశాడు. ఇంకా సంఘం తనపై తెల్లని వస్త్రం ధరించుకుని ఉన్నది.
And you notice it was a woman around the breast. It had the garment covering over her shame.
గమనిస్తున్నారా, అది స్త్రీ ఉన్నది, రొమ్ము చుట్టూ ధరించి ఉన్నది, ఆమె సిగ్గు పైన వస్త్రము కప్పబడి ఉన్నది.
And was had a golden cord pulled around it that held it around the breast.
ఆమె బంగారు దట్టిని కలిగి ఉన్నది, అది చుట్టూ లాగబడి రొమ్ము చుట్టూరా పట్టుకుని ఉన్నది. తెల్లదిగా ఉన్నది, అది క్రీస్తు యొక్క నీతిని గురించి మాట్లాడుతున్నది. ఇంకా బంగారు దట్టి సువార్తను సూచిస్తున్నది. సువార్త ప్రేరణ సంఘం మీదుగా పరిశుద్ధాత్మను దేవుని యొక్క నీతిని తెస్తున్నది. దాన్ని అక్కడ పట్టుకుని ఉన్నది, తాడుతో కట్టబడి ఉన్నది, అది నడుమును బిగించి ఉన్నది, ఉంచే త్రాడు అది. ఆ తర్వాత ఆయన దీని మీద నిలబడి ఉన్నాడు, అపరంజ వంటి పాదముల మీద, అవి కొలిమిలో కాల్చబడి ఉన్నవి. అపరంజి దైవిక తీర్పును మాట్లాడుతున్నది. దేవుడు తాను తీసుకున్న గొప్ప ప్రమాణమును శాంతింపు చేయటానికి క్రీస్తును పంపి ఉన్నాడు. ఇంకా క్రీస్తు దైవిక తీర్పును చెల్లించి ఉన్నాడు. అప్పుడు సంఘము దేవుని తీర్పు మీద ఆధారపడి ఉన్నది, క్రీస్తు దాని స్థానంలో నిలబడి ఉన్నాడు. ఆహా, ఎంతటి అందమైన సదృశ్యం అది! ఆయన ఏడు దీపస్తంభాల మధ్య నిలబడి ఉన్నాడు. ఆ తర్వాత మొదటి సంఘ కాలము వారు దేన్ని కలిగి ఉన్నారు మనం చూశాము. గత రాత్రి మీరు ఎంతమంది ఉన్నారు, మీ చేతులు చూపించండి, మంచిది, బాగుంది. మొదటి సంఘ కాలము ఎఫెసు సంఘ కాలం అని చూస్తున్నాము, వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మ కలిగి ఉన్నారని మనం చూస్తున్నాము. నీళ్ళలో ప్రజలకు వారు బాప్తిస్మిచ్చారు. వారు అన్నింటినీ కలిగి ఉన్నారు, అన్ని విధాల సూచికలను అద్భుతాలను విశ్వాసి వెంబడించవలసి ఉన్నది. మరలా అది సంఘకాలలో కాంతి విహీనం కావడం ప్రారంభమైనది. రెండవ కదలిక, మూడవ కదలిక, ఆ తర్వాత చీకటి యుగము గుండా లేక కాలము గుండా తప్పు నామముతో తప్పు బాప్తిసముతో బయటికి వచ్చారు వారు, నీతి మరియు పరిశుద్ధాత్మ రెండింటిని కూడా. తర్వాత వారు క్రిందికి వచ్చేసారు. ఆ తర్వాత కాలములోనికి అక్కడ వారు కొంచెం వెలిగించబడ్డారు. ఆ తర్వాత ఫిలదెల్ఫియా సంఘ కాలానికి లౌకిక సంఘ కాలకు మధ్యలో తెరవబట్టుకు అక్కడ ద్వారం ఉంచబడి ఉన్నది. తరువాత లవుదికయ నులివెచ్చలుగా మారి చిరు చివరికి దేవుడు తన నోటి నుండి ఉమ్మి వేసే వరకు వాటన్నిటిలో నుండి నేరుగా బయటికి వెళ్లిపోయినది. అది అవునది, యథార్థం, అది లేఖనం. ప్రతి ఒక్క చరిత్రకారుడు, ప్రతి ప్రణామికమైన ప్రతి విశ్వాసి ఆ ఏడు సంఘకాలాలు, ఆ ఏడు సువర్ణ దీపస్తంభములను ఎరుగుదురు. బైబిల్ చెప్పినట్లుగానే ఎరుగుదురు. అవి ఏడు సంఘకాలాలు అయ్యున్నవి. పాత నిబంధన ఇలాగో ఇక్కడ కొత్త నిబంధన పోల్చినట్లుగా ఉన్నది. అలాగే అది బయటికి వెళ్ళిపోయినది.
But there is to be a great shaking and a revival just before the closing of the Gentile dispensation, before the Jews pick it up again.
యూదులు తిరిగి వారు ప్రత్యేకించబడకముందు లేక వారు ఒక చోటుకు రాకముందు అన్యుల కాలం ముగింపునకు ముందు అక్కడ ఒక గొప్ప కదలిక జరగటం అనేది ఒక ఉద్యోగం అనేది ఉండవలసి ఉంటున్నది.
Remember, Gentiles are only limited amount of time for grace.
గుర్తుంచుకోండి, అన్యులు మాత్రమే కృపా కాలానికి పరిమితమైన వారు.
The Bible said they would chop down the walls of Jerusalem, Jesus said, until the Gentile dispensation would be finished. That's right.
బైబిల్ చెప్తుంది వారు యెరూషలేము గోడలను ముక్కలుగా తెగొడతారని. యేసు అలాగే చెప్పాడు, అన్ని జనుల కాలములు సంపూర్ణమగు వరకు. అది నిజం. అది ముగించబడటానికి నిర్ణీతమైన సమయం ఉంచబడి ఉన్నది. వారు ఆ వెనుక చేసిన కార్యాలను మనం చూశాము. అద్భుతాలు సూచికలను వారిని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాము. క్రీస్తు వారికి ఎలాగ చెప్పాడో అది అంత అద్భుతంగా ఉన్నదో ఎలా ఉన్నదో మనం చూస్తున్నాము. ఆ తర్వాత వెలుగు కాంతి విహీనమైపోయి అలా ప్రారంభించడమైపోయినది, చిట్టు చివరికి వెళ్లిపోయినది. ఆ తర్వాత బొగ్గింపునొద్ద మరొక ద్వారం తెరవబోయేటకు సంఘమునకు ఉన్నది. అందులోకి వెళ్ళక ముందు మనం ఇక్కడే ఆగుదాము. గమనించండి, నా మనసులోకి వచ్చిన మరొక ప్రవచనాన్ని మనం తీసుకుందాము. ప్రవక్త చెప్పాడు, ఆ దినం ప్రత్యేకమైన దినముగా ఉండునని. అది పగలు కాదు, రాత్రి కాదు. నేను ఎక్కువ బిగ్గరగా అరుస్తున్నానా? అలా బిగ్గరగా ఉన్నట్లయితే మీరు దాన్ని కొంచెం కిందకు తిప్పండి. నాకు తెలుసు శబ్దం తిరిగి పైకి ఎగురుతున్నది. ఆ కథ చేత నేను కొంచెం బిగ్గరగా మాట్లాడుతున్నాను. ఆ రీతిగా వెనుక ఉన్న ప్రజలు నిశ్చయంగా వినగలుగుతారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రవక్త చెప్పాడు, ఒక దినము ఒక సమయం ఉంటుందని. అది పగలు కాదు, రాత్రి కాదు. ఇంకొక మాటలో అది వెలుగ్గా ఉంటుంది కానీ మబ్బుగా ఉంటుంది. గమనిస్తున్నారా, ఒక మబ్బుగా ఉన్న రోజు అది. అయితే అస్తమయ కాలమున వెలుగు కలుగుతున్నది. ఎంతటి అందమైన దృశ్యం అది. ఇప్పుడు మబ్బుగా ఉన్న దినము తెల్లవారుతున్నప్పుడు దాని యొక్క భావం, అక్కడ యుద్ధాలు ఉన్నాయి, బాధలు ఉన్నవి, ఎత్తు పల్లాలు ఉన్నవి, కలాలు ఉన్నవి, సంఘములు ఉన్నవి, వాదములున్నవి, సమస్తమున్నవి. అది వెలుగు కాదు, చీకటి కాదు. అది దేవుడున్న సమయం అని మనకు తెలుసు. అక్కడ సువార్త ఉన్నది, అయితే కేవలం వారు దాని గుండా చూడలేరు. నా భావం ఏంటి, మీకు అర్థమవుతుందా? బైబిల్ చెప్తుంది, ఆ వెనుక పెంతుకొస్తున్నాడు, వారు దాన్ని చేశారు అని వారు అంటారు. అది సంఘకాలంలో వారు వాటిని చేశారు. వారు అద్భుతాలను సూచికలను కలిగి ఉన్నారు కాని మా సంఘము దాన్ని బోధించదు అని చెప్తారు. గమనిస్తున్నారా, అది మబ్బుగా ఉన్నది, పగలు కాదు, రాత్రి కాదు. అయినప్పటికీ ఇంకా మనం యేసుక్రీస్తునందు విశ్వాసముస్తున్నాము. మనం ఆయన రెండవ రాక నమ్ముతున్నాము. ఆయన వచ్చుచున్నాడని మనకు తెలుసు. పగలు కాదు, రాత్రి కాదు అని బైబిల్ చెప్తున్నది. నీవు దాన్ని పగలుగా పిలవలేవు, నువ్వు రాత్రిగా దాన్ని పిలవలేవు.
In the evening time, it'll be light.
Amen.
In the evening time.
గమనించండి, అస్తమయ కాలంలో వెలుగు కలుగును. అస్తమయ కాలమున ఈ గ్రంథము ఒక తూర్పు వారి గ్రంథమై ఉన్నది అని బైబిల్ చెప్తున్నది. ఆది సంఘం మీద మొదట వెలుగు ఉదించినప్పుడు అనగా ఎఫెసు వద్ద ఏమి జరిగిందో సభ్యులుగా మనం అది చూశాము. ముద్ర పరిశుద్ధాత్మ కృమరింపు ద్వారా దేవుని వెలుగు యేసుక్రీస్తును తెచ్చినది. అది ప్రపంచమంతటికి వెలుగునిచ్చినది మరియు బైబిల్ను వ్రాసినది. అవును, అది నిజమేనా?
On the Western world, the sun rises in the east at the beginning of the dispensation of grace.
ఇప్పుడు ఇక్కడ పశ్చిమ ప్రపంచం మీద ఆయన వాగ్దానం చేశాడు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అది కృపాయుగం యొక్క ప్రారంభం. పశ్చిమాన ప్రజల మీద సూర్యుడు ఇప్పుడు అస్తమిస్తున్నాడు. మనము పశ్చిమ ప్రాంత వాసులు ఉంటున్నాము. సాయంకాలమున అక్కడ ఒక ఉద్యోగుడునని, అక్కడ వెలుగు ఉండనని ఆయన వాగ్దానం చేశాడు. అవి ఇక్కడే ఉన్నవి. వెలుగు ప్రకాశిస్తుంది కాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. అంతే, మనుషులు మంచి కార్యాలను చేయటం కంటే బాగా చెడ్డ కార్యాలనే ప్రేమిస్తూ ఉంటారు. ఇదిగో జిక్షుక్కుల మీద పడుట, అది స్థిరపరచబడి ఉన్నది. ఎంత చిన్న వెలుగును మనం కలిగి ఉన్నామో దాన్నే మనం పట్టుకుందాం. చూడండి, ఇదిగో అది ఇదే సూర్యుడు యూదుల మీద ఉదయించాడు, ఇప్పుడు అన్నజల మీద అస్తమిస్తున్నాడు. అన్ని యుగాల గుండా, ఈ 2000 సంవత్సరాల గుండా వారు దీనిని దానిని కలిగి ఉన్నారు. ఇంకా సమస్తలు కళలను ఇది అది కలిగి ఉన్నారు. మరి ప్రజలు ఎక్కడ నిలబడి ఉన్నారో వారికే తెలియదు. అయితే బైబిల్ వాగ్దానం చేస్తున్నది, దేవుడు ప్రవక్త ద్వారా దాన్ని తెలియచేశాడు, అస్తమయకాలమున వెలుతురు కలుగును అని. అస్తమయకాలమున వెలుతురు కలుగును. మనం ఇక్కడే ఉన్నామని నేను నమ్ముతున్నాను. సూర్యుడు అస్తమిస్తున్నాడు. సృష్టి యావత్తు ఆ దినము కొరకు మొలుగుతున్నది, మొరపెడుతున్నది.
That what they had there at the very first church age, they got a strange doctrine.
గమనించండి, మొదటి సంఘ కాలంలో వారు ఏమి కలిగి ఉన్నారంటే భిన్నమైన సిద్ధాంతాన్ని కలిగి ఉన్నారని మనకు తెలుసు.
The first thing, it just become some deeds.
మొదటి సంగతి, అది కొన్ని క్రియలుగా మారినవి.
He said, thou hatest the deeds of the Nicolaitans.
నికొలైతే క్రియలను నేను ద్వేషిస్తున్నానని ఆయన చెప్తున్నాడు. నికలత క్రియనగా ఏంటి? అవి నేను ఆశ్చర్యపడ్డాను. చరిత్ర ద్వారా నేను మరలా 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 నేను దాన్ని కనుగొనాలని మంచి వ్యాఖ్యల ద్వారా చూశాను, అది ఎవరూ ఎరుగరు. అది ఒక సిద్ధాంతమై ఉంటున్నది. నికోలస్ అనే మానవుడి ద్వారా అది ప్రారంభించబడినది. అతను అపోస్తలుల ఒకటిగా ఉండవలసి ఉన్నవాడు, కానీ ఒక రీతిగా అతను తప్పిపోయాడు. అతను ఒక సిద్ధాంతాన్ని లేక అలారిదాన్ని అతను ఏర్పరిచాడు మరియు అక్కడ నుండి నికోలతలు ప్రారంభమైనవి. ప్రథమంగా అవి క్రియలు.
in the next church age become a doctrine.
ఎఫెసులో ఉన్న ఆ క్రియలు ఆ తర్వాత సంఘ కాలంలో ఒక సిద్ధాంతంగా మారినవి.
And then went into the dark ages of persecution.
ఆ తర్వాత హింస అయిపోయి చీకటి కాలంలోకి వెళ్లిపోయినవి.
Now that same Nicolaitan doctrine that started here in the first church at the first three or four rounds of apostles.
ఇప్పుడు మొదటి సంఘ కాలంలో ప్రారంభమైన ఆ నికోలత బోధలే మొదటి మూడు లేక నాలుగు చుట్లు అపోస్తుల తర్వాత అది ఒక క్రియగా మారిపోయినది. ఇది ఇలాగ ఉంటుంది అని వారు ఆలోచించడం ప్రారంభించారు. ఇప్పుడు బైబిల్ చదివే మీరు అది ఎలా బయటకు వచ్చిందో మీరు ఎరుగుతారు.
It started up about AD 300 what they call the conversion of Constantine.
అది క్రీస్తు తర్వాత 600 సంవత్సరాల్లో ప్రారంభించబడినది లేక 306 సంవత్సరంలో దానిని వారు కాన్స్టాంటైన్ యొక్క మార్పు అని పిలుస్తారు. అతను ఎన్నడూ మార్పు చెందినవాడు కాదు. ఒక మనిషి చేసే ఎన్నో మురికి పనులు అతను చేశాడు, అతను మార్పు చెందలేదు, వారు మరు మనసు పొందలేదు
నిజం.
ఏ మతానికైనా వారు చేసినట్లుగానే అతను ఎన్నడైనా చేసిన పని ఏదనగా అతను సెయింట్ సోఫియా గుడి మీద సిలువును వేయడం మాత్రమే. పరలోకానికి వెళ్ళటానికి అది ఏదై ఉండలేదా? సరే, అది క్రైస్తవుడితో అన్నాడు, అతను యుద్ధంలో జయం పొందితే క్రైస్తవుడు అవుతాను అని అన్నాడు. వారు ప్రార్థన చేశారు, అతను వెళ్లి యుద్ధంలో జయం పొందాడు, తిరిగి వచ్చి అన్నాడు, సరే ఇప్పుడు నేను సంఘంలో చేరుతానని చెప్పాడు. ఆ రోజు ఉన్నటువంటి నులివెచ్చని సంఘ సభ్యులకు ఈ రోజు వారు కూడా చక్కని మాదిరిగా ఉన్నారు. అది నిజం. ఏదో గుడి మీద సెలవును పెట్టడం. అతని మరణం తర్వాత అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు. కాన్స్టాంటైన్, కాన్స్టాడియస్, ఇంకా కాన్స్టాంటినోపోల్ దానిని తూర్పు పశ్చిమ రోమాల చేతికి ప్రారంభమై వారు విడిపోయారు. దానిలోని ఆ తర్వాత ఆ కాలంలో అది తుర్క సామ్రాజ్యంగా మారిపోయినది. ఆ తర్వాత అపోస్తలులు రెండవ చుట్టు, మూడవ చుట్టు, నాలుగవ చుట్టుకు వచ్చేసరికి అప్పుడు మొదటి విషయం ఏంటో తెలుసా? వారిలో ఒకరి మధ్య ఒకరికి గడబడులు ఏర్పడమైనవి, ఒక చిన్న వాగ్వాదముగా వారు విడిపోయారు. ప్రతి ఒక్కరూ మీరు ఒక సంఘము తీసుకోండి అని చెప్తూ వెస్లియన్ మెథడిస్ట్ సంఘము శక్తుల్లో ఉన్నప్పుడు జాన్ వెస్లీ అక్కడ ఉన్నప్పుడు ఆమె శక్తితో ఉన్నది. వారి దినమున లూదరన్లు మరియు ప్రతి ఒక్కరూ అలాగే ఉన్నారు. అయితే ఒక్కసారి ఆ సంస్థాపకుడు చనిపోనివ్వండి, అప్పుడు వారు త్రోవ తప్పారు. ఇదిగో ఆ వెనుక ప్రభు మొదటిగా ప్రత్యక్షమైనప్పుడు వారు ఒక దాని మీద నన్ను ప్రారంభించమని నన్ను ఆ రీతిగా కోరి ఉన్నప్పుడు నేను ఇక్కడికి వెళ్లి ఒక గొప్ప సంస్థాపకుడైన డ్వైట్ మూడీ స్థాపించిన మూడీ బైబిల్ స్కూల్ పాఠశాల నేను చూశాను. నేను ఇలా అనుకున్నాను, ఇప్పుడు ఆ డ్వైట్ మూడీ ఈ బైబిల్ పాఠశాల చూసినట్లయితే ఆ మనిషి దేని కొరకు నిలబడ్డాడు? ఇప్పుడు వీరేం చేస్తున్నారు?
Wesley, Calvin, Knox, Finney, Sankey, or Finney, any of them,
could raise today in Cedar Church, what's that?
సరే అన్నాను ఇక్కడ చూడండి వెస్లీ కాల్విన్ ఆక్స్ ఫిన్నీ వాళ్ళు ఏ ఒక్కరైనా ఈ దినాన లేచి తిరిగి లేచి సంఘం ఎక్కడుందో చూసినట్లయితే చూసారా అయ్యో మొదటి చుట్టులో మనిషి యొక్క నిలబడినప్పుడు అతను సత్యను పట్టుకుని ఉన్నాడు
What a very life in the face of divine healing when the city was based upon it.
సియోన్ సిటీలో ఉన్న డాక్టర్ కో వైపు చూడండి ఎందుకని ఆ సిటీ దైవిక స్వస్థత మీదనే ఆధారమై ఉన్నప్పుడు వారు దైవిక స్వస్థత చూచి ముఖం మీదనే నవ్వుకున్నారు. అయితే డోబి చనిపోయిన తర్వాత పైకి వచ్చిన వారు బ్లాక్ జాన్ లేక్ మొదలైన వారందరూ ఆ తర్వాత మొదటి సంగతి చివరికి అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వరకు దానిలోకి వెళ్లిన వారు నులివెచ్చిన గుంపు వారందులోకి వెళ్లారు. సంఘం పని అయిపోయినట్లయినది, అది వెనుకు జారిపోయినది, నాశనకరమైన స్థితిలోకి వెళ్లిపోయినది. కనుక నేను దాన్ని విధంగా అనుకున్నాను, తన తరములో దావీదు ప్రభువును బాగుగానే సేవించాను, అది బైబిల్ చెబుతుంది. కనుక నేనన్నాను, ప్రభువా నాకు ఏ సంస్థాపకము వద్దు, నేను ఇక్కడ జీవితం చూడగానే నా హృదయ మద్దతుతో నిన్ను సేవింపనివ్వు, అది నిజం. తర్వాత నేను వెళ్లిపోయిన తర్వాత నువ్వు మరొక మనిషిని కలిగి ఉంటావు, ఈ స్థానము తీసుకుంటూ నీవు ఒక మరొక మనిషిని కలిగి ఉంటావు. అంతవరకే మరొక దాని మీద కట్టడానికి ప్రయత్నం చేయవద్దు. అదే నేల మీద నీవు అగ్ని నిర్మాణం చేయలేవు. ఇస్రాయేల్ ప్రయాణం చేస్తూనే ఉండాలి. వారు ఆగిపోయినప్పుడు వారు వెనుకకు జారిపోయారు. ప్రతి రాత్రి కూడా వారు కదలచునే ఉండాలి. ప్రతి రాత్రి క్రొత్త అగ్ని నిర్మించారు, ముందుకు వెళుచునే ఉన్నారు. అదే మనము చేయవలసి ఉంటున్నది. లూథర్ దేని కలిగి ఉన్నాడో అది మంచిదే, అది లూథర్ దినానికి అయి ఉన్నది. వెస్ట్ దినం ఏది కలిగి ఉన్నాడో అది మంచిదే, అది వెస్ట్ దినానికై ఉంటున్నది. పరిశుద్ధ సమాజం వారు దేనికి కలిగి ఉన్నారో అది మంచిదే, అది వారి దినానికై ఉంటున్నది. మనం మరొక దినాన్ని జీవిస్తున్నాము, ఇప్పుడు మనం ముందుకు సాగుతున్నాము. మన తర్వాత మరొక దినం ఉన్నది, అది కూడా అదే రీతిగా వస్తున్నది. అయితే వెలుగు ఇక్కడ ఉండగానే వెలుగునందే మనం నడవాలి. ఇప్పుడు మీరు దేనిని గమనించాను, మొదటి మీకు తెలుసా అక్కడ ఈ సిద్ధాంతం చివరికి కొన్ని వాదంలోనికి విరిగిపోయినది. అప్పుడు రోమీలు మార్పు చెందారు. అప్పుడు ప్రపంచ దేశంలో ప్రధానమై ఉండిన గ్రీస్ నుండి ఆ గొప్పవాడైన అలెగ్జాండర్ పడిపోయిన తర్వాత రోము ఈ అన్య ప్రపంచమును జయించి వారి నుండి ప్రభుత్వం చెజిక్కించుకున్నది. రోమా కాలం నుండి అదే రోమా సామ్రాజ్యము. రోమా ప్రజలు మరియు అన్యజనుల కాలము. దర్శనంలో దానియేలు ఆ రీతిగా చెప్పాడు. కొన్ని నిమిషాల్లో దాని ఎందుకు మనం వెళ్లిపోదాము. కాబట్టి రోములు ఎల్లప్పుడూ కూడా ప్రపంచం మీద దొరతనాన్ని చేస్తూనే ఉంటారు. తర్వాత మనం ఇలా కనుగొంటున్నాము, అప్పుడు వారు సంఘమును సంస్థాపకు చేశారు అని. తర్వాత 606 సంవత్సరంలో కొంతమంది ప్రజలు కలిసి వారు ఆది తండ్రులని తమ్ము తాము పిలుచుకున్నారు, అనగా సంఘ పితరులు. అనేక గుంపుల ప్రజలు కలిసి వచ్చి వారు తప్పక ఏమి చేయాలను ఒక సభను చేసి వారికి సంస్థను ప్రారంభించారు. నా క్రైస్తవ స్నేహితులారా, ప్రొటెస్టెంట్ వాళ్ళారా, కేథలిక్ వాళ్ళారా, నన్ను ఇక్కడ మాట్లాడివ్వండి. ఇక్కడ కొందరు కేథలిక్ స్నేహితులు కూర్చుని వారని నేను తలుస్తున్నాను. మీ భావనలను గాయపరచడము అలా అనుకోని నేను ఇది చెప్పట్లేదు. కారణం కొన్ని విషయాలు కొంచెం ఆగండి, దానిలో బ్రెన్హామ్ టాబ్రేకర్లను కూడా ఒక నిమిషంలో చూద్దాం. అది ఇక్కడ ఉంచబడినట్లుగా మాత్రమే మనం సువార్తను ప్రకటించాలి. అది ఏదైనప్పటికీ కూడా యోహాను అన్నాడు, చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, ఆ చెదులు ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళతాయి. అది నిజం. ఆయన తప్పక చెట్లను నరకవలసి ఉన్నది. అయితే చూడండి, వారు అక్కడ మొదటి సంఘమును సంస్థాపకం చేశారు. వారందరూ ఏకమైపోయి మొదటిగా ఆ సంఘం సంస్థాపనగా చేశారు. అదే ప్రపంచ వ్యాప్త సంఘము, లేక రోములోని కథలిక్ సంఘము అది. కేథలిక్ వారు దానిని తల్లి సంఘం అని చెప్పుకుంటున్నారు. అది నిజంగా సత్యమే. అది వాస్తవంగా సంస్థాగతమైన తల్లి సంఘము. ప్రపంచ చరిత్రలోనే మొదటిసారిగా ఎన్నడైనా సంఘం అక్కడ సంస్థగా మారినది అదే. సూర్యుడు ఉదించినప్పటి నుండి అది ఎన్నడూ అలా లేకుండా ఉన్నది. ఇస్రాయేల్ దినములన్నిట్లు కూడా వారక్కడ ఒక సంస్థగా లేక సంస్థాపకంగా లేరు. వారు ఒక ప్రజే ఉన్నారు, ఒక సంస్థ కాదండి. యేసుక్రీస్తు ఎన్నడూ కూడా సంఘమును ఒక సంస్థాపకగా చేయలేదు. అపోస్తలులు ఎవరు కూడా సంఘమును సంస్థాపకులుగా చేయలేదు. క్రితం వరకు ఏ కాలంలోనూ లేదు. వారి తర్వాత 2-3 తరాల తర్వాత వారు ఎన్నడైనా సంస్థగా మారారు. నేను చరిత్ర మీ ముందుకు తీసుకుని వస్తాను, మీ బ్రెయిల్ని దాని మీద ఉంచుకుంటున్నాను, అది ఎక్కడ ఉన్నదో మీరు నాకు చూపించండి. నేను ఎరిగినంత వరకు ప్రపంచంలో బహు ప్రసిద్ధిగాంచిన అందరి చరిత్రకాల గ్రంథములను, జోసెఫస్ రాసిన గ్రంథములను, వాటిని నేను చదివాను. కారణం అది తప్పక సత్యమై ఉంటున్నది. వేల మంది ప్రజల ముందు నేను ఈ ప్రకటన చేస్తున్నాను, నీవు ఏమి మాట్లాడుతున్నావో దానిని నీవు రుజువు చేయవలసి ఉంటున్నది, సమర్థించుకోవలసి ఉన్నది. అది నిజం. ఈనాడు కూడా ఒక సంస్థ అక్కడ లేదు. పరిశుద్ధుడైన పేతురు ఈనాడు కూడా కత్తలిక సంఘాన్ని స్థాపన చేయలేదు. దాన్ని గుర్చి నాకు ఒక చరిత్ర కావాలి, లేక ఒక చిన్న లేఖనము కావాలి. పరిశుద్ధుడైన పేతురు వివాహమైన వ్యక్తి. మీరు అతన్ని పోపు అని అంటున్నారు. అతడు పోపుగా ఉండలేదు. పేతురు ఒక వివాహమైన మనిషి. బైబిల్ చెప్తున్నది అతని భార్య తల్లి జ్వరముతో పడి ఉండగా యేసు ఆమెను స్వస్థపరిచాడని బైబిల్ తెలియజేస్తున్నది. నాకు తెలిసినంత వరకు ఈనాడు కూడా అతను రోములో లేడు. అతను ఏనాడైనా రోములో ఉన్నట్లు ఏ చరిత్ర చూపించట్లేదు. అది తప్పు అలా చెప్పడం. అయితే వారు దాని సంస్థగా తయారు చేసి దానంతా కలకలము చేసి ఒక సంఘంగా చేసి దాన్ని ప్రపంచ వ్యాప్తంగా సంఘంగానే పిలిచారు. అక్కడ వారు సార్వత్రిక ప్రార్థన చేస్తున్నారు. పరిపూర్ణమైన సఖ్యత వారికి ఉన్నది. ప్రతి ఒక్కరూ కలిసి ఉండవలసి ఉంటున్నది. ప్రతి ఒక్కరూ అదే సంగతిని చెబుతారు. ఒకటే ప్రార్థన వారందరూ చేస్తారు. వారు కొన్ని లేఖనాలను సిద్ధపరచుకుని వాటిని బైబిల్లో నుండి తీసుకుని అనేక మంది తీసుకున్నట్లు చేయుచున్నారు. బైబిల్లోని 66 పవిత్ర గ్రంథాలలో ఏ ఒక్క చోటు కూడా పాపమును పోగొట్టేటువంటి పర్గేటనని మరొక స్థలమున్నదని ఉదహరించబడలేదు. సుమా మరియా నీకు శుభం, మరియా నీకు వందనం అని ఎక్కడా లేదు. అది ఏమీ లేదు. లేఖనంలో ప్రతి చుట అది ఎల్లప్పుడూ దానికి వ్యతిరేకముగా ఉన్నది. ఏ కాలంలోనూ ఎన్నడూ అలాగూ లేదు. ఏ స్థలంలో దాన్ని కనుగొన్నట్లయితే రేపు రాత్రికి నీ వచ్చి నన్ను సరిదిద్ది నువ్వు చేయవచ్చు. అది ఎక్కడ లేదు, ఎక్కడా లేదు. మీ యాజకుని కాని లేక నీ పాస్టర్గారిని కాని తీసుకుని రండి. అది ఎక్కడైనా ఉదరిపబడినట్లు లేఖనములో ఏ స్థలములో కూడా లేదు. ఒక చిన్న గ్రంథాన్ని మెకాబీస్ అనే దానిని వారిందులో కలిపారు. అది ప్రేరేపించబడిన గ్రంథము కాదు. వాటిని వారు దీనిలోనికి పెట్టారు లేక దీనిలో నుండి తీశారు. ఈ బైబిల్ మాత్రమే అసలైన గ్రంథము. ఈ రోజు మనము కలిగి ఉన్న ఈ బైబిలే ఆది స్థాపకుల చేత గుర్తించబడి ఉన్నది. ప్రామాణికమైన యూదులు కాని మరి ఇటువంటి సంఘ చరిత్రకారుడు కాని ఈ బైబిల్ తప్ప మరొక దాన్ని గుర్తించలేదు. అడతర వద్దానిలో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కత్తలిక్కలు నూర్పిండి పొందుచున్నారని మీరు అంటున్నారు. ఒక క్షణం చూడండి. అప్పుడు వారి కత్తలిక సంఘమును స్థాపన చేసి హింసను ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ప్రతి చోట సంఘమును ప్రభుత్వమును ఏకము చేసి విగ్రహారాధనల నుండి రోమన్ కత్తలిక్కు మతాధికారత్వాన్ని అందులోనికి తీసుకుని వచ్చారు. ఇంకొక మాటలో విగ్రహారాధన మూఢభక్తి నుండి తమ సొంత రూపమును గల అట్టి దానిని క్రైస్తవ్యమును దత్తత చేసుకున్నారు. గమనించండి, ఆ మనిషి నిలబడి ఎందుకు దీనికి ప్రార్థన చేయట్లం లేదని వారు గ్రహించలేరు. వారు విగ్రహార్థికులు. కాబట్టి వారు వీనస్ను అలా పక్కకు తీసివేసి మరీను పైన పెట్టారు.
జూపిటర్
తీసివేసి పేతును పైన పెట్టారు. ఆరాధన చేయటానికి ఏదో ఒక రకమైన ప్రతిమను వారు చేసుకున్నారు. దానికి ముందే వారు దాన్ని ఆరాధించారు. లాటిన్ భాషలో చెప్పబడి సార్వత్రిక ప్రార్థన వారు తయారు చేశారు. కాబట్టి ఆ రీతిగా అది ఎన్నడూ తప్పిపోదు. ఎల్లప్పుడూ దాన్నే వారు చెప్తూ ఉంటారు. బైబిల్ ఆధారం మీద నీవు ఒక కాథలిక్ యాజకునితో గాని లేక ఒక కాథలిక్ తో గాని నీవు చర్చించలేవు లేక వాదించలేవు. ఈ మధ్యనే ఒక యవన యాజకుడు మా ఇంట్లో కూర్చోడం జరిగింది. అతను చెప్తాడు, ప్రొటెస్టెంట్ వరకు మీరు బైబిల్ చదువుతూ ఇంటి వద్దే నిలిచిపోతారు. కాథలిక్ వరకు మేము ఆలయానికి వెళ్లి ఆరాధన చేస్తాం. అయితే ఏంటి అని నేను అన్నాను. అంతే, దానికి ఇప్పుడు జవాబు చెప్పండి. దేవుడు తన యొక్క సంఘములో ఉన్నాడు అని అతను అంటాడు. నేను చెప్పాను, ఒక అనువంత లేఖనము కూడా ఆ రీతిగా చెప్పట్లేదే. దేవుడు తన యొక్క వాక్యములో ఉన్నాడు అని నేను చెప్పాను. ప్రతి ఒక్క మనిషిని మాట అబద్ధం, కానీ నాది సత్యం అని ఆయన చెప్పాడు. అతనన్నాడు, కేవలం ఒక్క మనిషి కంటే మొత్తం గుంపు ప్రజలు కలిసి ఆలోచన చేసుకున్నప్పుడు అది ఎక్కువ అధికారంగా ఉంటుందని నీవు తలంచట్లేదా? నేను చెప్పాను, లేదు, ఒక మనిషి దేవుని చిత్తములో ఉన్నట్లయితే అతడు సత్యమును కలిగి ఉంటున్నాడు. ఎల్లప్పుడూ రుజువు చేయబడింది. మొన్నటి దినాన లేక గత ఆదివారము యెహోషాపాతు మిఖాయవలే ఆ పాఠమును మనం విన్నట్లుగా, మీకా ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ 400 మంది బోధకులు చేరి, వెళ్ళు, ప్రభు మీతో ఉన్నాడు అని చెప్తున్నారు, వెళ్ళండి, ప్రభు మీతో ఉన్నాడు అని అంటున్నారు. మరొక వ్యక్తి ఇక్కడ లేడా అని హోషపాత అడిగాడు. అతనన్నాడు, అక్కడ మిఖాయ ఉన్నాడు, కాని నేను అతను అసహించుకుంటాను. అతను ఏం చెప్తాడో విందాం అని అన్నాడు. అతను చెప్తున్నాడు, వెళ్ళు, అయితే ఇశ్రాయేలు గొర్రెల వలె చెదిరిపోవటం నేను చూస్తున్నాను. నేను నీకు చెప్పలేదా, చూశారా అని అంటున్నాడు అతడు. కాబట్టి అక్కడ ఎవరు నిజం? 400 మంది తర్భితి మొదల ప్రవక్తలు ఆ వ్యక్తి మధ్య నిలబడినప్పుడు ఇంకా పాతబట్లు వేసుకున్న ఒక పరిశుద్ధ గుండ్రాయి ఆ వెనుక నిలబడి సత్యమును కలిగి ఉన్నాడు. అవును, అది యథార్థం, అది సత్యం. అతడు చేశాడు, అతడు సత్యమును కలిగే ఉన్నాడు. అతని నోటి మీద చెరుపు వేయబడ్డాడు, కాని అతడు సత్యాన్ని కలిగి ఉన్నాడు. కనుక ఎంతమంది కలిసి ఇది చెప్పినా లేక అది చెప్పినా అది లెక్కకు రాదు, అది హోవయ్యేలాగూ సెలవిచ్చుచున్నాడు. అదే ముఖ్యం, అది సత్యం. అనేక సార్లు నీకు నీవు నిలబడవలసి ఉంటున్నది. నీవు దేవుని వాక్యం మీద నిలబడినప్పుడు ప్రభు ఏమి చెప్పాడో దాని మీద నిలబడ్డకు నిశ్చిత కలిగి ఉండాలి నీవు. సరే,
ఈ సంఘాన్ని ఈ గొప్ప సమూహమును వారు సంస్థాపకంగా చేశారు. క్రైస్తవ పరిధిలో మతములన్నింటిలో ఔన్నత్యం వహించినది కథలిక్ వారు. అయితే వారంటారు, నీవు అవసరం లేదు, మాకు వద్దు. నీవంటావు, కాని మాంసం తినకూడదని ఎక్కడ ఉన్నది? యాజకుడు లేక ఆ పూజారి వివాహము చేసుకునకూడదని ఎక్కడ ఉన్నది? నీవు దీన్ని ఎక్కడ పొందుకునగన్నావు అన్నాడు. మేం బైబిల్ ఉపదేశించము. సంఘమే సర్వమై ఉన్నది అని చెప్పాడు. బైబిల్ ఏం చెప్తుందో అది కాదు, సంఘం ఏం చెప్తుందో అదే మాకు లెక్క అని అన్నాడు. ప్రతి మనిషిడు అబద్ధికుడు, కాని దేవుడు సత్యవంతుడు అని దేవుడు చెప్పాడు. నీ ఎంపికను నీ ఇప్పుడు చేయవలసి ఉన్నది. ఆ నికొలైట్ సిద్ధాంతములుగా మారినవి తర్వాత అది హింసగా మారిపోయినది. ఇప్పుడైతే ఈ చివరి దినాల్లో అది బట్టబయలై బయటకు వచ్చినది. ఆ తర్వాత ఒక వయాసిస్ వచ్చినది, చీకటి యుగములో గుండా హింస వచ్చినది. అక్కడ మొదటి పునరుద్ధరణ మీద అక్కడ ఒక మేల్కొలుపు వచ్చినది, అది మార్టిన్ లూథర్. మార్టిన్ లూథరు కత్తలిక సంఘానికి వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని చెప్పాడు. అందును బట్టి అతను నడుచుకుంటూ బయటకు వెళ్లి ఆ సంస్కారమును తీసుకుని వారన్నారు, ఇది క్రీస్తు శరీరము అని. అతనే చెప్పాడు, అది క్రీస్తు శరీరము కాదు, అది ఒక పలచని రొట్టె మాత్రమే, అది అంతవరకే అని అన్నాడు. దాన్ని వారు ఒక పరిశుద్ధ ఇకోరిస్ట్ అని నమ్ముతారు. పరిశుద్ధ కారిస్ట్ అనగా దాని అర్థం పరిశుద్ధాత్మని. నీవు దాన్ని తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మను నీవు నీ శరీరంలోకి తీసుకుంటున్నావు అని వారి నమ్మకము. అది తప్పు. పరిశుద్ధాత్మనగా ఆత్మ యొక్క బాప్తిస్మై ఉన్నది. పెంతికోస్తున్న పరిధిన వచ్చినప్పుడు ఒక పూజారి వచ్చి ఒక పరిశుద్ధ ఎకారిస్టును వారి నోట్లోనికి ఒక పలచ రొట్టె ముక్కను ఇచ్చి, కాదు లేక ఎవరో బోధకుడు నడుచుకుంటూ వచ్చి కొంత నీటిని వారి మీద చిలకరించి వారితో కరచాలనం చేశాడు. ఏదీ కాదు, కాదండి. అయితే వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతయు నిన్నను. అది లేఖనం, అదే నిజమై ఉన్నది. ఆ సంఘంలో జరిగినది అదే. ఆ దినమున వెలుగు ప్రకాశించుండగా జరిగినది అదే. దాని గుండానే అక్కడ వెలుగు ప్రకాశించను మరియు ఇక్కడ దీని ద్వారా వెలుగు ప్రకాశించను. ఇప్పుడు లేఖనంలో ఏదైనా గాని చెప్పనట్లయితే అది ప్రశ్నించబడితే దాని మీద అలా ఉచ్చండి, అది ఎక్కడ ఉన్నదో లేఖనంలో నేను మీకు చూపిస్తాను. చూశారా, మంచిది. కారణం ఇలాంటి కొద్ది సమయాల్లో సహజంగా మనము దాని ద్వారా దువ్వినప్పుడు మన వారములు నెలలు కావాలి. జనులకు తమ బైబిల్ కలిగి ఉండగా పై నుండి క్రిందకు ప్రతిలేఖనాన్ని మనం చూడవచ్చు. అయితే ఇది ప్రశ్నించబడితే నన్ను కొంచెం తెలుసుకునివ్వండి, మంచిది. తర్వాత మార్టిన్ లూథర్, మార్టిన్ లూథర్ తర్వాత జాన్ వెస్లీ వచ్చాడు. ప్రశ్నోత్తర క్రమంగా బోధించేవాడిగానే మార్టిన్ లూథర్ బయటకు వచ్చాడు. తప్పు బాప్తిసంతో అతను బయటికి వచ్చాడు. అతడు త్రిత్వ బాప్తిసం ఇచ్చుకుంటూనే వచ్చాడు. అది ఎన్నడూ బైబిల్లో బోధించబడలేదు, ఎన్నడూ బైబిల్లో చెప్పబడలేదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఎప్పుడైనా త్రిత్వ బాప్తిసం ఏ ఒక్కరూ పొంది ఉండలేదు. అది అలాగినట్లయితే మీరు వచ్చి ఎక్కడ ఉన్నదో చూపించండి. అది ఎక్కడ లేదు. వారు బాప్తిస్ట్ ఇవ్వవలసిన ఆజ్ఞ పొంది ఉన్నప్పుడు ఆ రీతిగా మాత్రమే మీరు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని వెనుక ఆయన చెప్పియున్నాడు. ఆ నవములోనికి బాప్తిసం ఇవ్వలేని చెప్పాడు. తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి కాదు, నామములోనికి కాదు, నామములోనికి అని ఆయన చెప్పాడు. శిష్యులు నేరుగా ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఇచ్చారు. ఎవరైనా మీరు ఒక రీతిలో బాప్తిసం పొందినట్లయితే అట్టివారు వచ్చి పరిశుద్ధాత్మ పొందుటకు ముందు తిరిగి బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించారు. ఇక్కడైతే కాథలిక సంఘం బయటకు వచ్చినది. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క అనే నామములో ఎవరైనా ఎన్నడైనా ఎక్కడైనా బాప్తిసం పొందినట్లు బైబిల్లో ఒక్క స్థలాన్ని చూపండి. అది కేవలం ఖాళీగా ఉన్నది. అది కాదంటారా? శనివారం రాత్రి ప్రశ్న రాత్రి ఉంటున్నది. నేను దాన్ని తీసుకుంటాను. మనం దాన్ని నేరుగా చూద్దాం, మంచిది. మంచిది. ఏ వ్యక్తి అయినా ఏనాడైనా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనే నామములో బాప్తిసం పొందినట్లు ఒక్క స్థలములో నాకు చూయించండి, నేను వేషధారణను చెప్పి వేదిక మీద నుండి దిగిపోయి అలాగే వెళ్లిపోతాను. ఎవరైనా మరే రీతిగా బాప్తిసం పొందినచో పరిశుద్ధాత్మను పొందుకొనుటకై వారు వచ్చి తిరిగి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందవలసి ఉన్నది. అది ఖచ్చితంగా నిజం. బైబిల్ అది చెప్తున్నది. ఇప్పుడు చూడండి, మనము సత్యమునకు బదులుగా సిద్ధాంతము తీసుకుంటాము. మీరు లేఖనము వైపు చూడండి. సరే సహోదర బ్రెనహాం చెప్పాడని మీరు అని అనవద్దు. ఇప్పుడు మీరు లేఖనం వైపు చూడండి. మీ అనుబంధ భావన పట్టికను తీసుకుని అందులో చూడండి. గమనించండి, ఈ చీకటి సంఘకాలము వచ్చే వరకు ప్రతి సంఘకాలము ఆయన యొక్క నామాన్ని కలిగి ఉన్నది. చూడండి, ఆ వెనకాల ప్రామాణికమైన సంఘమునకు అది మాదిరిగా ఉంటున్నది. యూదుల మధ్య అతి చీకటి యుగము కొనసాగక మునుపు అహాబు తన ముందు ఉన్న గొప్ప రాజుల్లో గొప్ప పేరులో ఉన్నాడు. దానికి ముందు ఇస్రాయేల్ అంతా మంచి స్థితిలోనే ఉన్నారు.
as a borderline believer or lukewarm condition.
Ahabu nulivetra sthitito sarheddu viswasiga loniki vachadu.
And went over and married this little princess Jezebel, which was an idolater, and brought her in and brought idolatry into Israel.
అతడు వెళ్ళిపోయి ఆ చిన్న రాజకుమార్తెను యెజెబెలును ఒక విగ్రహాధికురాలిని వివాహము చేసుకుని ఆమెను లోనికి తీసుకుని వచ్చి ఇస్రాయెల్ లోనికి విగ్రహార్థన తీసుకుని వచ్చాడు. అది గుర్తులేదా? ఎంతో చక్కని మాదిరి అది. ప్రొటెస్టెంట్ వారు రోములో దానికి వివాహము చేసుకుని అనగవత ఏకీపించి చీకటి యుగంలో వారి విగ్రహార్థన క్రైస్తవైన లోనికి తీసుకుని వచ్చారు. నిజంగా భౌగోళికంగా ఇప్పుడు ఈ వైపుని కదా బయటకు వచ్చుండగా గమనించండి, ఇక్కడ నీకు ఏమున్నది? పరిశుద్ధాత్మకు ఒక ప్రత్యామగా ఫలచన్ రొట్టె ఇస్తున్నారు. ప్రభుని యేసుక్రీస్తు నామములో బాప్తిస్తానికి బదులుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్తం. ప్రతి దానికి వారు ప్రత్యామ్నమే, ప్రతి దానికి బదులే చేస్తున్నారు. నేను లేఖనాన్ని తీసుకుని దాన్ని రుజువు చేస్తాను. ప్రత్యామ్నము వెంబడి ప్రత్యామ్యం అనగా బదులుకు బదులు చేస్తున్నారు. మార్టిన్ లూథర్ దానితో సమ్మతించాడు. జాన్ వెస్లీ దానితోనే నేరుగా వచ్చి దాంతో సమ్మతించాడు. బైబిల్లో ఎవరు ఎక్కడ ఎన్నడూ చిలకరింపబడలేదు. అలాంటిది ఇప్పుడు కూడా లేదు. బైబిల్లో అలాంటి విషయం గాని అలాంటి ఆజ్ఞ గాని అలాంటి క్రమము గాని ఈ మాత్రము లేదు, కానీ మీరు దాన్ని అనుమతిస్తున్నారు. అది యథార్థం, మీరు దాన్ని అనుమతిస్తున్నారు. వారు బయటికి వచ్చి ఈ చిరదాన్ని తీసుకుని ఆ సాల్ శేఖర్ తీసుకుని నీ మీద దాన్ని చిలకరిస్తారు. ఎందుకని? కత్తులకి సంఘం దాన్ని ప్రారంభించినది, మీరు దానికి సమ్మతిస్తున్నారు. అవును, ఒకరు మొన్నటి దినాన ఇలాగన్నాడు, నీవు కాదు, నీవు కత్తులకు కాదు. నే అన్నాను, లేదు సహోదరుడా, నేను ఒక ప్రొటెస్టెంట్ను, నేను దానికి వ్యతిరేకిస్తాను. అది నిజం. పరలోకము కొరకు దేవుని పిల్లలు నా సభ్యులుగా ఒక సువార్త సేవకుడుగా నేను ఉన్నాను. నేను వారికి బోధించవలసి ఉన్నది. అద్భుతములు సూచికలు వారి ముందు నేను ఒక ఉపాధ్యాయునిగా కూర్చుంటాను. ఏది సత్యమో దాని కొరకు నేను నిలబడకపోయినట్లయితే నేను ఒక వేషధాన్ అవుతాను. అవునండి, అది నన్ను చంపినను నేను నిలబడతాను అని అన్నాను. బైబిల్ ఏమి చెప్తున్నదో అదే నేను బోధించబోతున్నాను. ఎవరితోనైనా చర్చించడానికి ఏ సమయంలోనైనా సంసిద్ధంగా ఉన్నాను. గమనించారా? అతను రోములోని పోపు కానివ్వండి, ఆర్చి బిషప్ అనివ్వండి, అతను ఎవరినప్పటికీ కూడా. చూసారా? అవునండి, అది నిజం. నేను తప్పినట్లయితే నాకు చూపించండి. ఇప్పుడు నేను తప్పు కాదు, కారణం నేను లేఖములను ఉదహించి చెప్తున్నాను. నీవు నీ పాఠ్యగ్రంథాన్ని తీసుకో, ఇదే నీ పాఠ్యగ్రంథం, ఇక్కడే ఉన్నది. తర్వాత మీరు గమనించండి, ఆ నులివెచ్చిన వాటి నుండి వారు బయటికి వస్తారు.
there's coming a persecution.
చివరి దినాలలో ఒక హింస రాబోతున్నది.
Now we're about Revelation the 13th chapter now to begin with.
ఇప్పుడు మనము ప్రకటన 13వ అధ్యాయంలో ప్రారంభిద్దాం.
Now if you'll notice all down in the chapter here it said I looked and lo a lamb stood upon the mount Sinai.
మీరు గమనించట్లయితే ఆ అధ్యాయం కిందకి వెళితే అక్కడ మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను అని చెప్పబడినది. కాదు, క్షమించండి, నేను తప్పు వచనంలో ఉన్నాను. అది తప్పు, 14వ అధ్యాయం కాదు 13వ అధ్యాయం.
And upon the sands of the sea and saw a beast coming up out of the sea having seven heads and 10 horns.
మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మగము సముద్రం నుండి పైకి వచ్చిన చూచితని.
And upon the horns 10 crowns and upon his head the name of blasphemy.
దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. దేవదూషణగా ఏంటి? ఎగతాళి చేయడం, పరిహాసముగా
మాట్లాడటం.
ఇప్పుడు గమనించండి, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నవి. గమనించండి, అది సముద్రం నుంచి పైకి వచ్చినప్పుడు. ప్రేరణ 17వ అధ్యాయం, మీరు దాన్ని క్రింద రాసుకుంటున్నారు. ప్రేరణ 17:15 వచనం చెప్పినది, నీరు సూచించుచున్నదేమనగా ప్రజలను జన సమూహములను జనములను సూచిస్తుంది.
సో దిస్ బీస్ రిప్రజెంట్స్ పవర్, ungodly పవర్.
కాబట్టి ఈ జంతువు శక్తిని సూచిస్తున్నది, నిర్దేశ శక్తిని సూచిస్తున్నది. ఎర్రను వెతుకు జంతువు ప్రజల్లోనే లేచినది, అది సముద్రపు ఇసుక మీద నిలబడి ఉన్నది. నేను ఆ మృగాన్ని చూశాను. ప్రేరణ 13:2, నేను చూచిన ఆ మృగము చిరుతపులని పోలి ఉన్నది. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వలె వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. ఘట సర్పము, రెండు విషయాలు మనం ఇప్పుడు పరిగణలోకి తీసుకోవలసి ఉన్నది. ఈ మృగాన్ని గమనించండి, దానిలో 4 విధాన గుణ విశేషాలు ఉన్నవి. మీరు దానియేలు 7వ అధ్యాయం తీసుకున్నట్లయితే, దానియేలు 7వ అధ్యాయం గుర్తుంచుకోండి. దానియేలు అలాంటి దర్శనాన్ని చూశాడు. దానికి 8వ సంవత్సరాలకు మునుపుగా అతను దర్శనాన్ని చూశాడు. అన్యుల పరిపాలన యొక్క ప్రారంభంలో ఒకదాని నుండి మరొకటి వేరుగా ఉన్నట్లు అతడు ఆ జంతువులను చూడగలిగాడు. అవి ఇక్కడ ఉన్నవి, యోహాను దాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ 4 జీవులు ఒక్కటిగా ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నట్లుగా అన్ని జిల్ల ప్రభుత్వం యొక్క ముగింపు చూస్తూ ఉన్నాడు అతడు. అవి ఆ పాత దయ్యాలనే, ఆ పిశాసులనే గ్రీకుల రాజ్యం వరకు ప్రతి రోమా సామ్రాజ్యమును ఉన్నవి, క్రిందకు అన్యుల కాలం వరకు క్రిందికి దిగి వచ్చి అవన్నీ ఒక మృగములో ఏకమైపోయినవి. నేరుగా అతడు ఎవరో, అతడు ఏమై ఉన్నాడో మనము చూడగలుగుతున్నాము. వాస్తవం
వాటన్నింటినీ కూడా, చిరుతపులి, సింహము, ఆ ఘట సర్పములు అన్ని కూడా. ఘట సర్పం అంటే ఎంతమందికి తెలుసు? ఘట సర్పము రోమును సూచిస్తున్నది. అవును, దాన్ని మనం చదివాం. ఆ విధమైన ప్రశ్న మీ హృదయంలో ఉన్నదా? ఇక్కడ ప్రకటన 12వ అధ్యాయమును నాకు ఒక క్షణం ఇవ్వండి. మనం ఇక్కడ చూద్దాం. ప్రకటన 12వ అధ్యాయం చూడండి. అప్పుడు పరలోక మందు గొప్ప సూచన కనబడెను, ఒక స్త్రీ. స్త్రీ దేనికి సూచనగా ఉన్నది? సంఘానికి. ఇక్కడ ఉన్నది వధువై ఉన్నది, ఇది నిజమైన సంఘము. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు. గమనిస్తున్నారా? క్రింద చంద్రుడు, సూర్యుని ధరించుకున్న యొక్క స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు. సూర్యుడు కృపాకాలమై ఉంటున్నది, చంద్రుడు ధర్మశాస్త్ర కాలమై ఉన్నది. కనుక స్త్రీ యూదుల ప్రామాణికమైన సంఘమై ఉంటున్నది. ఆమె ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉన్నది. ధర్మశాస్త్రం గతించిపోతున్నది, కారణం ధర్మశాస్త్రం రాబో మంచి వాటికి ఛాయ ఉంటున్నది. అది నిజమేనా? చంద్రుడు కేవలం ఛాయ ఉంటున్నది, సూర్యుడు చంద్రుని మీద ప్రతిబింబిస్తున్నాడు. వాస్తవమేనా? చంద్రుడు ప్రకాశించున్నట్లయితే ప్రకాశించు రీతిగా చేయుచున్నాడు ఆ సూర్యుడు. ధర్మశాస్త్రము ఆమె పాదముల కింద ఉన్నది, ఆ దినము గుండా ఆమె జీవించుచున్నది. ఆమె ఇక్కడ ఎలా అలంకరించబడి ఉన్నదో గమనించండి. ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను, కిరీటమును ఉండెను. గమనిస్తున్నారా? సంఘము 12 అపోస్తుల సిద్ధాంతముతో ఆమె కిరీటం పెట్టబడి ఉన్నది. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేయుచున్నది. గమనించండి, అది యూదుల ప్రామాణికమైన సంఘము. అంతట పరలోక ముందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు. గమనిస్తున్నారా? ఇప్పుడు ఆ 7 ను మనసులో గుర్తుంచుకునండి. 7 తలలు ఇప్పుడు కూడా. 7 తలలను, 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉన్నవి. మరిప్పుడు దాని తూక ఆకాశ నక్షత్రములలో 3 భాగమును నీడ్చి వాటిని భూమి మీద పడవేసినది. కరణయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయాలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. చూడు, సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. యూదుల ప్రామాణిక సంఘం అక్కడ నిలబడి ఉన్నది. సూర్యుడు క్రిందికి ప్రకాశిస్తున్నాడు, అది 12 అపోస్తుల సిద్ధాంతముతో. సరే, చంద్రుని పాదముల కింద కలిగి ఉన్నది, అది ధర్మశాస్త్రము, రాబోతున్న వాటి యొక్క ఛాయ. ఇప్పుడు సువార్త వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది,
సూర్యుడు బయటికి వచ్చినప్పుడు ధర్మశాస్త్రము వాడిపోయి ఉన్నది. ఆమె ప్రసవించడానికి నొప్పులు పడుతున్నది. ఆమె మగబిడ్డని కన్నది. ఆయన యేసుక్రీస్తు. ఆ బిడ్డ దేవుని యొద్దకు కొనిపోబడ్డాడు. అయితే వెంటనే అది ఇక్కడ ఉన్నది. కరణయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలని ఆమెకు శిశువును మృంగివేయాలని ఆ ఘట సర్పము ఆ సతానుడు ఆ స్త్రీ ఎదురు నిలబడి ఉన్నాడు. ఇంకా యేసు పుట్టినప్పుడు యేసును చంపడానికి 2 సంవత్సరాల మొలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ చంపివేయమని ఒక ప్రకటన వారు వెలువడి చేశారు. దేవుడు అతని కనుల మీద రోమములు లాగివేసి మోషేను దాచేట్లుగానే ఆయన ఐగుప్తునకు కొనిపోయి అక్కడ దాచిపెట్టాడు. ఆ ఎర్రని ఘట సర్పము అది దయ్యం అక్కడ ఉన్నది. వారి సింహాసనం ఎక్కడ ఉన్నది? రష్యాలో కాదు సుమా, రోములో. సాతాను అతనికి తన సింహాసనమును అధికారమును ఇచ్చాడు అని చెప్పబడి ఉన్నది. ఎర్రని ఘట సర్పము రష్యా కాదు. గొప్ప దైవ సేవకులు రష్యా అంత్యక్రీస్తు అని చెప్పడం నేను విన్నాను. రష్యా క్రీస్తు విరుద్ధతో చేయనిది ఏమీ లేదు. ఎందుకని? అది కమ్యూనిజమే ఉంటున్నది. తప్పుడుగా ఉన్నటువంటి ప్రొటెస్టాంటిజము క్యాథలిజము ఇవి అక్కడ కమ్యూనిజాన్ని ఉత్పత్తి చేసినవి. రష్యా ఎందుకు వారిని అక్కడ నుండి తరివేసి ఉన్నదంటే దానికి కారణం ఆ డబ్బులంతా వారు కలిగి ఉన్నారు కనుక. పరిశుద్ధుల పేట వారి చేత ప్రార్థనలు చేయించి ప్రజల డబ్బునంతా లాక్కొని ఆ విధంగా పెద్ద కట్టడాలు కట్టారు. ఆ రీతిగానే డబ్బును కట్టలు కట్టుకున్నారు. వారు ఇలాంటి వారిలో ఏ విధమైన భేదాన్ని కనుగొనలేదు. లోకంలో మిగిలిన వారందరి నుండి వీరు ఏమీ ప్రత్యేకంగా లేరు కాబట్టి వీరి మీద ఉమ్మి వేసి బయటకు తరి వేసి కమ్యూనిజాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మీరు మరొక రాత్రి నాకు ఇచ్చినట్లయితే, దేవుడు అనుగ్రహించినట్లయితే, రోమును నాశనము చేయటానికి కమ్యూనిజం దేవుని యొక్క చేతిలో నేరుగా పనిచేయచ్చున్నదని నేను మీకు రుజువు చేస్తాను. గుర్తుంచుకోండి, దేవుని యొక్క ప్రవక్తగా నేను చెప్తున్నాను. రష్యా ప్రభుత్వం వాటికన్ సిటీ మీద ఒక్క విధమైన ఆటం బాంబును వేసి ఒక్క గంటలో దాన్ని నాశనం చేయుటకు అది చేయనని అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని నేను చెప్తున్నాను. ఇంకా బైబిల్ చెప్పినది, క్రూరమైన హృదయము గల మనుషులను దేవుడు తీసుకుని వారిని అతని చేతుల్లో ఉంచుతాడు ఆయన చిత్తం నెరవేర్చడానికి. ఆమె యుద్ధకు ఏమి వచ్చుచున్నదో ఆమె యుద్ధకు ఖచ్చితంగా దాన్ని తిరిగి తెచ్చుటకు వారు ఆయన చేతిలో సాధారణ ఉంటారు. అది నిష్కృషంగా సత్యమే. అది వాక్యమై ఉంటున్నది. సహోదరుడా, ఈ విషయాలు ఎంత మోసకరమైనవో నీవు గ్రహించవా?
Remember, Jesus Christ said that the Antichrist would be so close it would deceive the very elect.
Amen.
Thank you, Jesus. యేసుక్రీస్తు చెప్పినాడు, ఈ క్రీస్తు విరోధి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము మోసపుచ్చునంతగా దగ్గరగా ఉంటాడు. ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునండి అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పాడు, మీరు అన్యజనుల వలె ఉండవద్దు, విస్తరించి మీరు ప్రార్థనలు చేయవద్దు, మరియు నీకు మరియా నీకు స్తుతి, నీవు దీవించబడ్డావని, నిండైన కృపతో ఉన్నావు నీవని, నీవు దీవించబడి ఉన్నావని అలాగ చెప్పవద్దు. అన్నిలవలే విస్తరించి వ్యర్థంగా మాట్లాడవద్దు అని ఆయన చెప్పి ఉన్నాడు. ఇంకా భూమి మీద మీరు తండ్రి అని ఎవరిని పిలవద్దు, మీకు ఒక్కరే తండ్రి ఉన్నాడు, ఆయన పరలోక మందు ఉన్నాడు అని ఆయన చెప్పి ఉన్నాడు. అయితే మీరు చోటు తిరిగి అవివేకంగానే చేస్తున్నారు, దాన్ని ఇలాగైనా మీరు చేస్తున్నారు, కారణం అది ప్రసిద్ధిగాంచినది కాబట్టి. అయితే సాతానుడు ఎల్లప్పుడూ కూడా ప్రసిద్ధిగాంచింది ప్రఖ్యాతిగాంచిన దాన్ని కలిగి ఉంటాడు. ఆరంభము నుండి అది అలాగే ఉంటున్నాడు, ఒక విధమైన భక్తి లేక మతము. కయ్యను దాన్ని కలిగి ఉన్నాడు. క్రీస్తు విరోధి ద్వారా అతని ఆత్మ ఇక్కడే కదులుతున్నది. ఇంకా ఇక్కడ హెబెల వస్తున్నాడు, అతడు కూడా వధించబడినవాడే. అవును, గమనించు, ఇప్పుడు చూడు. ఆ వెనుక ఉన్న మృగాలన్నీ కలిసి ఒకే మృగంగా ఇక్కడ చుట్టబడి ఉన్నది, అదే ఎర్రని ఘటసర్పము అని పిలువబడుతున్నది దయ్యం. ఇప్పుడు ప్రకటన 13:15. ఇప్పుడు మీరు దాన్ని చూడండి, రోము దాని యొక్క సింహాసనం అయి ఉన్నది. ఆయన పుట్టిన వెంటనే బాలుడు క్రీస్తుని మింగివేయటానికి ఆ 7 తలలను మరియు 10 కొమ్ములను కలిగిన క్రూర ముఖము ఆ బాలుని ప్రక్క నిలబడి ఉన్నది. ఎవరది చేశారు? హేరోదు, రోము, ఎల్లప్పుడూ అదే. నేరుగా మనము దానియేలు గ్రంథములోకి వెళ్లిపోదాం. ప్రభు మనకు చేసినట్లయితే, సహాయం చేసినట్లయితే, మనకు తగినంత సమయం ఉన్నట్లయితే మనము దాన్ని కూడా చూద్దాం. లేఖనంలోని ప్రతి చోట ఉన్నట్లుగా అన్యజనుల ప్రారంభము నుండి అక్కడ వెనకాల ఆదికాండం నుండి నేరుగా బబులోను ఆదికాండంలో ప్రారంభమై ప్రకటనలో ముగించున్నదని నేను రుజువు చేస్తాను. విగ్రహారాధన ద్వారా, విగ్రహాల లోనికి తెచ్చడం ద్వారా, విగ్రహాలను ఆరాధన చేయడం ద్వారా, హాము కుమారుడైన నిమ్రోదు ద్వారా, అది వెనుక ఆరంభములో ప్రారంభమైనది. అది నేరుగా కిందకి వచ్చినది, చిట్టు చివరకు క్రైస్తవము అను పేరు తీసుకునే వరకు. ఆ చివరి ఈ చివరి దినాల్లో ఎంతో మోసముగా వచ్చినది, ఇంకను అది విగ్రహారాధనయే. 2వ తెస్సలోనికయులో పరిశుద్ధ పౌలు దాన్ని చెప్పట్లేదా? మనం ముందుకు వెళ్ళకపోక ముందు దాన్ని మనం చదువుకుందాము. 2వ తెస్సలోనికయ 2వ అధ్యాయం పౌలు ఇక్కడ ఏమి చెప్పినాడో చూద్దాం.
even saw it in the spirit before it even coming into the day that we're living in.
మనం జీవిస్తున్న ఈ దినములలోనికి మనం రాకముందు అతని ముందే దాన్ని ఆత్మలో చూచాడు. మనం జీవిస్తున్న దినము ఎలాగున్నది? చీకటిలో మనం జీవిస్తూ ఉన్నాము. స్త్రీలు పురుషులు విగ్రహాలను చీకటిలో తడవులాడుతూ ఉన్నారు. కేవలం అది వారికి తెలియనే తెలియదు. ఎంతటి జాలిగలైన విషయం అది. పౌలు చెప్పి ఉన్నాడు, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కాని ఆ దినము రాదు. ఇప్పుడు గమనించండి, అతడు ఒక మనిషి అని పౌలు ప్రకటించుచున్నాడు. నిజమేనా? పౌలు లాగా చెప్పాడు, అతడు పాప పురుషుడు, ఏది దేవుడనబడినో దానంతటికి పైగా వాడు తను తాను హెచ్చించుకుంటాడు. అట్లు అతడు దేవుడుగా ఆరాధించబడతాడు. ఒక మనిషి దేవునిగా ఆరాధించబడ్డాడు. ఒక ఆరాధన రూపములో ఒక మనిషి ఇక్కడ ఉంచబడ్డాడు. అతను చెప్పాడు, మొదట భ్రష్టత్వము సంభవిస్తేనే కాని ఆ దినము రాదు. ఏంటది సంఘం యొక్క నూల్లి వెచ్చని స్థితి? సరే వినండి, మీరు ఇష్టపడితే మీ కొరకు దాన్ని చదవనివ్వండి. రెండవ తెసలొనికీయ మంచిది, ప్రారంభించడానికి కావలసిన స్థలాన్ని పొందగలను కాబట్టి మనం అంతా చదవలసిన పని లేదు.
Let no man deceive you. Third verse, second chapter.
ఎవడను మిమ్మల్ని మోసపరచనియవద్దు. రెండవ తెసలొనికీయులు 2:3.
Let no man deceive you by any means, for that day shall not come except there come a falling away first.
ఎవడను ఏ రీతిగా మిమ్మల్ని మోసపరచనియకుడి. ఏలైనగా మొదట భ్రష్టత్వము సంభవించదనే కాని ఆ దినము రాదు. ఇప్పుడు లవదికి సంఘకాలము. ఆ మనిషి MAN ఏకవచనము, నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడెను. దేవుని కుమారుడికి బదులుగా నాశన పాత్రుడు, ఏది దేవుడినబడెను, ఏది పూజింపబడెను దానికంతటికి ఎదిరించుచు ఆ రీతిగా అతడు దేవుడిగా ఆరాధించబడతాడు. తాను దేవుడినని తను తాను కనపరుచుకుంటాడు. దేవుని ఆలయంలో అతడు కూర్చుంటాడు. ఒప్పుకొలను అంగీకరిస్తూ, నా కేథలిక్ సహోదరుడా నాకు చెప్పవద్దు. అది మేము నమ్ముట్లేదని చెప్తూ ఒక పెళ్లి చేసుకునవచ్చును అని మీరు ఎలాగ చెప్తారు? ఒక పెళ్లి చేసుకునవచ్చునని కేథలిక్ సంఘం చెప్తుంది. నీకు డబ్బులు లేకపోయట్లయితే సరే, అయితే నన్ను చెప్పనివ్వండి. ఇక్కడే నా సొంత ప్రజలలో జరిగిన విషయం. ఇక్కడ ఒక యవ్వనుడు యవ్వనస్తురాలు కూర్చుని ఉన్నది. ఒక తల్లి ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఒక తండ్రి కూడా ఇక్కడ ఉన్నారు. ఇంకా మరొక స్త్రీ ఒక చిన్న బాలుడితో ఇక్కడే ఉన్నది. ఆ అమ్మాయి ప్రొటెస్టెంట్ ఒక కుర్రవాణి వివాహం చేసుకున్నది. తర్వాత వారు ఒకరిని ఒకరు వేరే పోయారు. కనుక మొదటి విషయం మీకు తెలుసా? తిరిగి ఆ బాలిక లేక అమ్మాయి ఒక కేథలిక్ కురవాణి వివాహం చేసుకున్నది. ఆమె వారు తిరిగి వచ్చుటకు వెళ్లి ఎంతో డబ్బు చెల్లించవలసి ఉన్నది. మొదటిగా ఆమె ఒక ప్రొటెస్టెంట్ కురవాణితో వివాహం జరిగింది. ఇక్కడే హవార్డ్ ఉన్నారు, వారు నా సొంత ప్రజలు. సరే, ఇక్కడే వారు ఉన్నారు, నేను వారి పేరు చెప్పను. ఆమెకు ఒక కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె సుమారు 26 సంవత్సరాల వయస్సు. ఆమె తన భర్తను ఇక్కడే వెల్టన్ లో విడిచిపెట్టినది. ఇంకా హారిపోయి ఒక కత్తలిక వ్యక్తిని పెళ్లి చేసుకున్నది. ఇప్పుడు వారన్నారు సంఘములో నుండి బయటకు వెళ్లిపోవాలి అని. కనుక వారు ఎంతో డబ్బు చెల్లించి తిరిగి వచ్చి ఈ వ్యక్తితో ఆమెకు వివాహం చేయటకు తిరిగి ఆమెను కన్యగా మార్చారు. కడుపు కుళ్ళిపోయే సంగతి. తిరిగి ఆమెను కన్యగా మార్చారు. దేవుడి దృష్టిలో ఆమెకు వివాహమైనది. ఇప్పుడు ఆమె వ్యభిచారంతో జీవిస్తున్నది. అది నిజంగా నిజమే. అది కూడా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడను సత్యము. ఎంతటి అపకీర్తి అది. ఎంతో డబ్బులను లోనికి తిని చెల్లించారు. ఆ కారణం చేతనే ఈ పెద్ద పెద్ద పాఠశాలలు, గుడులు అన్ని నిర్మించబడ్డాయి. ఆ కారణం చేతనే ప్రపంచమాంతరి కూడా అవి ఉన్నవి. ఈ అమెరికా దేశంలో అది మీకు తెలియదు. నాతో కలిసి మీరు విదేశాలకు వచ్చినట్లయితే మీరు దాన్ని చూడగలుగుతారు. అవునండి, మీరు ఆ పైకి వెళ్ళండి, వారు అక్కడ పై చేరి కలిగి ఉంటున్నారు. రుజు చేయబడిన ఒక ఫోటోను నేను మీకు చూపించగలను, చూపిస్తాను. సహోదరి క్యాప్ ఈ మధ్య దాన్ని తీసుకుని పంపించాడు. అది ఒక ప్రొటెస్టెంట్ బోధకునిది. పరిశుద్ధాత్మను బోధించే బోధకుడు అతడు. వీధులు పడి ఉన్నాడు, అంత ఎత్తున ఉబ్బిపోయి ఉన్నాడు. అతడు, తన భార్య, తన చిన్న కుమార్తె ఉబ్బిపోయి ఉన్నారు. కారణం వారు యేసుక్రీస్తును, ఆయన పునరుద్ధాన శక్తిని, ప్రజలు రక్షింపబడతారని, పరిశుద్ధాత్మను పొందుతారని బోధించారు. వీధిలోనే వారిని హత్య చేశారు. వారి మీద ఉమ్మి వేసి ఎన్నో దినాల వరకు వారిని పాతి పెట్టబడలేదు. అది వాస్తవం. అస్తలపురుని తుపాకుల భద్రత కింద వారిని బయటికి తీసుకురావడానికి సహోదరు ఆస్వన్ నిలుపు చేయవలసి వచ్చను. ఒక పూజారుల గుంపు అందరూ అక్కడికి కలిసి వెళ్లి ఆ యవనస్తుని హత్య చేశారు. అతని భార్యకు ఒక చిన్న బిడ్డ ఉన్నది. వారు ఆ వీధి గుండా అలా నడిచి వెళ్తున్నారు. అతన్ని తీసుకుని, ఒక పరివారాన్ని తీసుకుని అతని సమాధి చేటుకు సమాధుల దొడికి తీసుకుని వెళ్తున్నారు. ఈ తల్లి తన చిన్న బిడ్డతో వెళ్తూ తన చనిపోయిన భర్త వెనుక ఏడుస్తూ ఉన్నది. ప్రజలు కిటికీలు తెరిచి బయటకు చూశారు. యథార్థ హృదయమగల ప్రజలు అన్నారు ఇలాగన, కేథోలిక్ సంఘం ఆ రీతిగా భావించినట్లయితే మేము దాన్ని వ్యతిరేకిస్తాం అని చెప్పారు. ఆ విధంగా వేల కొలదిగా ప్రజలు వీధి వెంబడి వెంబడించారు. సోదరు ఆస్మన్ అక్కడే ఒక ఉద్యోగాన్ని కలిగి ఉన్నాడు. చివరికి వారు అతన్ని ఆ దేశం నుండి వెళ్లగొట్టి లేకపోయారు. అక్కడ ఎందరో ప్రజలు ఉన్నారు. అది ఎంతో సత్యం. ఓ, అది విషధారణ. అది చెడ్డ దృశ్యమని నాకు తెలియను. కేథలిక్ సహోదరులరా, ఇంకా కొంచెం కూర్చోండి. కొన్ని నిమిషాల్లో మరొక వైపున మనము తోముదాము. సరే గమనించండి, ఇంకా కొంచెం ముందుకు మనం క్రిందికి రాబోతున్నాము. దీన్ని మీకు ఇవ్వనివ్వండి. ఒకసారి నాకు ఇంకా 30 నిమిషాల సమయం నాకున్నది, జాగ్రత్తగా వినండి. చదివే ప్రతి ఒక్కరూ మనం వెనుకకు వెళ్దాం. ఒక్క నిమిషం మీ మనసులోనికి, మనసులోని దృశ్యం కొరకు వెళ్దాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రామాణిక విశ్వాసికి అన్యుడు కాలము రాజైన నెబుకద్నెజరుతో ప్రారంభమైనది తెలుసు, అది నిజమేనా? ప్రతి ఒక్క ప్రామాణిక విశ్వాసికి అది తెలుసు. నెబుకద్నెజరు రాజుకు ఒక కల వచ్చినది, దానియేలు దానికి భావాన్ని చెప్పి ఉన్నాడు, అది వాస్తవమేనా? దాని శిరస్సు బంగారం, అది బబులోను రాజయ్యుంటున్నది, బబులోను అయ్యుంటున్నది. రెండవది మాదీయులు పరసికుల రాజ్యము, ఆ తర్వాతది గ్రీకుల రాజ్యము, ఆ తదుపరిది రోమా సామ్రాజ్యము. రోమా సామ్రాజ్య అంతములో చేతి సహాయం లేకుండా పర్వతము నుండి తీయబడిన రాయి యేసుక్రీస్తు, అది తరలుకుంటూ కిందకి వచ్చి ఆ ప్రతిమను విరగొట్టింది, అది నిజమేనా? అది భూమిని కప్పెను. ప్రతి విశ్వాసికి అది తెలుసు. ఈ చివరి దినాల్లో రకరకాల రాజ్యాలుగా ఎలా విడిపోతారో, చిడు చివరికి అది బొటన వేల దగ్గరికి వచ్చుట, అక్కడ ఇనుము మరియు మట్టి ఉన్నది. దాని అర్థం ప్రవక్త ఇలా అన్నాడు, అటువలే మనుష్య జాతులు మిలితములై ఇనుము మట్టితో అతికినట్లు వారు ఒకరితో ఒకరు పసుగక ముందురు అని. అయితే వారు తమ విత్తనాలను మిశ్రమ చేస్తారు, దాని అర్థం ఇంకొక రీతిగా వారు వారిలోనికి వివాహము గమనించబడతారు, వారి పిల్లలను పెంచడానికి ప్రయత్నం చేస్తారు, ఇంకా ఆ రీతిగా బలము కొరకు విడిపోతారు. అది ఎలా అర్థమని మీకు తెలుసు? అయితే అది ఒక పట్టును కలిగి ఉంటున్నది, అది అద్భుతంగా ఉన్నదని మీరు దానికి లొంగిపోతారు. ఇక్కడ ఈ స్టీవెన్సన్ వైపు చూడండి, అతని పేరు ఎన్నడైనా నాకు తెలియదు, ఇప్పుడు అతను ఇక్కడ ఉన్నాడు. అతని పేరేంటి నేను మర్చిపోయాను. ఆ మనిషి ఈ చుట్టూ అనవసరంగా గడబడలు రేపుతూనే ఉంటాడు. అవును, అయ్యయ్యో, ఈ అమెరికా దేశం మధ్య భాగం వరకు కుళ్ళిపోయి ఉన్నది. అవునండి, ఆ కాలంలోని నేను మీకు అది రుజువు చేయగలను. ఇక్కడ ప్రకటన 12వ అధ్యాయంలో ఉన్న ఈ స్త్రీ, ఆమె మగ శిశువు దేవుని సింహాసనం మీద కూర్చుండుట అందరి కొరకై కొనిపోబడ్డాడు. అది జరగగా ఆ స్త్రీ అరణ్యములోనికి పారిపోయినది. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉన్నాడు, ప్లిమత్ రాక్ రోజుకు ఖచ్చితంగా. ఇక్కడనే సంఘము మత స్వాతంత్రం కొరకు వచ్చినది మరియు ఆమె ఇక్కడ స్థాపించబడి ఉన్నది. మనము క్రిందకు ప్రకటన 13వ అధ్యాయాన్ని 15వ వచనమును ఇక్కడ చూద్దాం.
Just a minute, I want to go back before that.
ఒక నిమిషం, దాని వెనుకకు నేను వెళ్లాడుకుంటున్నాను. ఇక్కడ అది సముద్ర తీరం నిలబడి ఉండుట మనం చూస్తున్నాము. ఇప్పుడు నేను ఆ స్థలాన్ని కనుగొన్నట్లయితే అది 11వ వచనం అవుతుంది. మరియు భూమి నుండి మరి ఒక క్రూర ముఖము పైకి వచ్చిన చూచిదని, నీళ్ల నుండి కాదు భూమిలో నుండి. అప్పుడు ప్రజలు జనసమూహలను జనములను నిరయుంటున్నారు. తర్వాత ఇక్కడే ప్రజలు లేరు, అది అమెరికా. గొర్రె పిల్ల కొమ్ముల వంటి రెండు కొమ్ములు దానికి ఉండెను. గొర్రె పిల్ల వంటి రెండు కొమ్ములు గొర్రె పిల్ల కాదు సుమా. ఏంటది? అది మన అమెరికా దున్నపోతు. నిజం, అది అక్కడే ఉన్నది, గొర్రె పిల్ల వంటి రెండు కొమ్ములు. అర్థమవుతుంది ఏమి చేసినది? మొదటిది మత స్వేచ్ఛని కలిగి ఉన్నది. గొర్రె పిల్ల వలె నటించను, గొర్రె పిల్ల వలె మాట్లాడాను. అయితే గుర్తుంచుకునండి, అది ఎన్నడూ ఒక పాత పొట్టేలుగా మారలేదు, అది గొర్రెపిల్లగా ఉన్నది. మీకు తెలుసా, ఈ దేశము 150 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నది, ఒక గొర్రెపిల్ల. అది ఘటసర్పం వల్ల మాట్లాడుచునేను. అది ఆ మొదటి క్రూరముగానికి ఉన్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదురు చేస్తూ ఉన్నది, ఎర్రని ఘట సర్పము. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి క్రూరముగునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. చూడు, అది ఆకాశం నుంచి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ఐటమ్ బాంబు హైడ్రోజన్ బాంబును కలిగి ఉన్నది, చురుకైనది, తెలివైన దేశం అది. వీటి ద్వారా దేశములను మోసపు చేయుచున్నది. సంఘము మరియు ప్రభుత్వము కలిసి ఐక్యమయ్యే సమయానికి అమెరికా దేశం వస్తున్నది. అప్పుడు ప్రెసిడెంట్ వారు కత్తిలిక వారు కలిసి కమ్యూనిస్టులతో పోరాటకు వారి వస్తువులను విసిరివేయుదురు. దేవుడు ఇక్కడ ఏమని చెప్పాడో ఖచ్చితంగా అట్లే దేవుని చేతులది ఆడుతున్నది. ఇదిగో పడిపోయిన ప్రొటెస్టెంట్ వారలారా, మీరు బాగా నిద్రపోతూ బైబిల్కి బదులుగా మీ ప్రేమ కథలున్న పుస్తకాలను చదువుతూ ఉన్నారు. మీరు ఎక్కడో ఒక చోట ప్రార్థనా కూటాల్లో ఉండవలసినది బదులుగా బయట ఎక్కడో ఒక విధమైన లోకసమైన పార్టీల్లో చుట్టూ దిమ్మరిగా తిరుగుతూ ఉన్నారు. ఎక్కువ లెక్కలేని అతి చిన్న స్వల్ప విషయాల బట్టి ఒకరి పట్ల ఒకరు అనవసరంగా సర్దు చేయటం. నిశ్చత్వం అంటే ఏమిటో నీవు ఎరిగింటే నీవు తప్పక ఎక్కడో నీ ముఖాళ్ళ మీద ఉండేవాడవు నీవు. గమనించు, వెనుక ప్రారంభములో రాజ నెబుకద్నెజరు అన్యుల కాలంలోనికి జారివేయబడినప్పుడు అది లోనికి ఎలా వచ్చిందో మనం గమనిద్దాము. అది ఏ విధముగా లోనికి వచ్చినదో అది లోనికి వచ్చిన రీతిగానే బయటికి వెళ్తుంది. అన్యులకు కృపాకాలం యొక్క ప్రారంభమున్నదని మనకు తెలుసు, అలాగే దాని ముగింపు కూడా ఉంటున్నది. అవునా?
ఇప్పుడు గమనించండి, రాజైన నెబుకద్నెజరు చురుకైన ప్రవక్తకు దానియేలును అక్కడికి పంపించబడినప్పుడు మిగిలిన యూదులందరూ ఒక విధంగా తగ్గించుకుని అరామేయులకు లేక బబులోనులకు నమస్కరించుచున్నారు. అయితే ఇక్కడ ముగ్గురు లేక నలుగురు మనుషులున్నారు, ముగ్గురు షడ్రక్ మెషక్ అబద్ధకునివారు, దానియేలు దేవుని సేవించవలని వారి హృదయంలో నిశ్చయించుకున్నారు. అప్పుడు వారు షద్రకును వందనలోనికి ఇప్పిస్తున్నప్పుడు దానియేలు రాజైన నెబుకద్నెజరు మరియు బెల్షస్సర్ ముందు గొప్పవాడయ్యాడు. అతడు గొప్పవాడైన తర్వాత ఇప్పుడు గమనించండి, రాజైన నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేయించి దానిని ఒక మైదానంలో నిలబెట్టించి ప్రతి ఒక్కరూ ఆ ప్రతిమకు సాగిలు పడాలని ఆజ్ఞాపించాడు. మీరు ఈనాడైనా దాని అమాయకత్వాన్ని గమనించారా? ఎవరి నుండి ఆ ప్రతిమను తయారు చేయబడినది? అది దానియేలు ప్రతిమయే, ఒక మనిషి యొక్క ప్రతిమ. అతడు చెప్పలేదా దేవతల ఆత్మ అతనియందు ఉన్నదని? అది అన్యత్వము. ఈనాడు వారికి ఎలా ఉన్నవో అలాగే వారికి మూడు నాలుగు ఉన్నవి. దేవతల ఆత్మ అతనిలో నివసిస్తుంది, కాబట్టి వారు దానియేలుకు ఒక ప్రతిమను తయారు చేశారు. అతడు చెప్పాడు, ఆ ప్రతిమకు నమస్కరించిన వారందరూ మండుచున్న అగ్నిగుణములో పడవేయబడతారు అని. మీరు గమనించండి, ఆ సమయంలో లేక ఆ దృశ్యంలో దానియేలు ఎక్కడ లేడు. నా భావాన్ని గ్రహిస్తున్నారా? ఎవరైతే ఆ ప్రతిమకు సాగిలపడరో అలాంటి వారు ముక్కల చెక్కలుగా చేయబడతారు, సింహబోన్లో వేయబడతారు, లేక మండుచున్న అగ్నిగుణములో పడవేయబడతారు, లేక ఏదో ఒక శిక్ష వారికి విధించబడుతున్నది. విగ్రహ సంబంధమైన మత ఆరాధనతో దానికి వారు నమస్కారం చేయాలని హింసతో ఆ రీతిగా అన్యుల కాలంలో అది ఆరంభమైనది. ఆ విధముగానే అది అంతమవుతుందని బైబిల్ ముందే చెప్పి ఉన్నది. ఒక పరిశుద్ధ మనిషి యేసుక్రీస్తు, ఆయనకు ఒక ప్రతిమను చేయటం దాని ఆరాధించుట కొరకు. మీకు ఇది జ్ఞప్తుందా? ఫాక్స్ యొక్క హతసాక్షుల పుస్తకంలో వారి వారి ముందు ఒక సిలువను పెట్టి, అనగా మానవు పెట్టి మేకులతో కొట్టబడిన క్రీస్తు యొక్క ప్రతిమను బొమ్మను పట్టుకుని అతని రెండు చేతులను రెండు వైపులా రెండు ఎద్దులకు కట్టి అతని చెప్పమంటారు, నీవు ప్రొటెస్టాంటిజంను వ్యతిరేకించి ఈ శిలువను ముద్దు పెట్టుకుని ఒక కేథలిక్ గా మారని పక్షమున వారు ఒక ఎద్దును ఒకవైపునకు మరొక ఎద్దును మరొక వైపునకు లాగి వారిని వేరువేరు ముక్కలుగా చెలుస్తారు. వారి కొయ్య స్తంభాలకు కట్టి కాల్చివేస్తారు. వారు అంతా చేశారు. శవాలను పెట్టి ఆ పాత గుహలోనికి నేను వెళ్లాను. నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియను. చూడండి, అది వాస్తవం. వారెక్కడ ఉంచబడ్డారు? గమనించండి, మార్టిన్ లూథర్ ముందు
వారు ఎలా హతసాక్షులుగా చనిపోయారో ఆ రోజు ఎలా వెళ్లారో ఆ రోజుల్లో అది నేను చూశాను, అది నేను గ్రహించాను. బైబిల్ ప్రకారంగా కూడా మరలప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీరు గొప్ప విషయాన్ని గ్రహించాలని నేను కోరుతున్నాను. ఆ బబులోను సామ్రాజ్యం ఏ విధంగా విచ్ఛిన్నమైపోయినది? ఒక రోజు రాత్రి వారు వెళ్లిపోయి దేవుని పవిత్రమైన పాత్రలు తీసుకుని వచ్చి వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగటం ఆరంభించారు. గొప్ప సమయాన్ని వారు కలిగి ఉండడానికి ప్రారంభించారు. కొంతమంది స్త్రీలను ఉంపుడు కత్తెలను బయట తెప్పించారు. వారు నాట్యాలు చేస్తూ తాగి తొలుతూ గొప్ప సమయాన్ని వారు కలిగి ఉన్నారు. అది ఓ సమీపంలోని గోడ మీద చివరత వచ్చినది. మెనే మెనే టెకాల్ ఉఫార్సిన్, అవునా? వారు వెళ్లిపోయి వారి కల్దీలను వారి జ్ఞానమైన మనుషులను నిలవెత్తిన సంఘ సభ్యులందరినీ తీసుకుని వచ్చారు. ఇంకా వారిలో ఎవరూ దాన్ని చదవలేకపోయారు. అది వాస్తవం. అయితే వారు ఒక మనిషిని కలిగి ఉన్నారు, అతను అన్య భాషలు చదవగలడు. హల్లెలూయా! దాన్ని తర్జుమా చేయగలడు. నా భావమేంటి చూస్తున్నారా? అన్య భాషలు అతను తర్జుమా చేయగలడు. ఆ విధంగా అది బయటకు వెళ్లిపోయినది. ఆ రీతిగానే ఆమె ఇప్పుడు బయటికి వెళుతున్నది. ప్రజల మీద పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధాత్మ పొందిన వారితో అద్భుతలను మరియు సూచికలను చేయగలిగిన శక్తులు కలిగిన వారితో బయటికి వెళ్లినది. అక్కడ అన్య సంఘము వెళుతున్నది, అక్కడే శిష్యము ఉన్నది. అక్కడ ఆరితిగానే లోనికి వచ్చినది, ఆరితిగానే బయటికి వెళ్ళుచున్నది. ఖచ్చితంగా సగం అన్య మతానికి సాకిలపడే బలవంతరం చేయటం అక్కడ ఉన్నది. మరియు దేవుడు ఆ క్లిష్టమైన సమయంలో లోనికి అడుగుపెట్టడం, ఇంకా అన్య భాషలతో వ్రాయటం, ఇంకా మనిషి దానికి తర్జుమా ఇవ్వడం, అతడు దాన్ని అనువదించగలడు. ఆ భాష అతనికి తెలియదు, మరి ఇంకొకరికి తెలియదు. అయితే అతడు అదే పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు. అదే అతన్ని తర్జుమా చేయగలిగినది. అదే పరిశుద్ధాత్మ సంఘములో ఈ దినమున ఉన్నది. పిచ్చి భక్తిని మీరు దాన్ని పిలుస్తారు, అది నేను అంగీకరిస్తాను. దాన్ని వారు ఎంతో కలిగి ఉన్నారు. అయితే సహోదరుడా, అక్కడ ఒక నిజమైన వ్యక్తి కూడా ఉన్నాడు. అక్కడ ఒక నిజమైన వ్యక్తి కూడా ఉన్నాడు. దయ్యం విసిరవేయగలిగే ప్రతి విరుద్ధమైన దానిని నీకు వ్యతిరేకంగా దారులు అది వేస్తున్నది. నీవు ఈ మాత్రం దేవుని గురించి ఆలోచన చేయకుండా క్రిందకు దిగి బైబిల్ చదవకుండా ప్రార్థన చేసి దేవుని అడగనట్లయితే అప్పుడు నీ ఆత్మ విషయంలో నీవు ఎక్కువ శ్రద్ధ లేని వాడవని అది చూపుతున్నది. నేరుగా బయటికి కదల వెళ్లి చెప్పు, పాతగాకి ఎరలు అది ఎన్ని బయటపుచ్చినప్పటికీ నేను లెక్క చెయ్యను. ఇప్పుడు నీ బైబిల్ నీవు నేను చూస్తున్నాను, నేను నిర్ణయించుకున్నాను, అది నిజం. నీవు నాకు వర్ధనం చేశావు అబ్రహాము సంతానానికి. దేవుడు పిలిచాడు, నీవు దాని యొద్దకు వస్తావు. అయితే నీవు పిలువబడకపోయినట్లయితే నీవు ఎంత భక్తిగా ఉన్నప్పటికీ నాకదని అవసరం. నీవు పోయినట్లే, నీవు అయిపోయినట్లే, అంతవరకే నీవు రాలేవు. నిన్ను పిలిచినట్లయితేనే సరి, ఏ మనిషి రాలేడు. ఎన్నడూ నశించవలనే ఆయన ఇచ్చించట్లేదు, కానీ మీలో అనేకులు నశిస్తారు. కారణం దాని గురించి మీరు శ్రద్ధలేని వారిగా ఉన్నారు. నీవు చుట్టూ తిరిగి ఏదో కొంత వెరిభక్తి లాగా ఉన్నదాన్ని చూస్తావు. ఒక నీడ వంటిది, సరే డాక్టర్ ఫలానా 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 అని చెప్పాడు అని అంటావు. తరువాత నీవు నడుచుకుంటూ వెళ్లి పరిశుద్ధాత్మను దూషిస్తావు. తెలుసా, అది నిజం, అది ఎన్నటికీ క్షమించబడదు. దయ్యపుద్రగాని ఏమిటో కొన్ని నిమిషాల్లో మనం చూడబోతున్నాము. దయ్యపు ముద్ర అనగా ఏమిటో, మృగపు ముద్ర. ఎవరైతే పరిశుద్ధాత్మక వ్యతిరేకంగా మాట్లాడతారో వారికి ఈ లోకంలో గాని రాబో లోకంలో గాని క్షమాపణ ఎన్నడూ లేదు. వారు ఏం చేశారో ఆ మధుర సంఘాన్ని గమనించండి, ఈ రెండవ సంఘాన్ని గమనించండి. దేవుని రాజ్యానికి బయట దయ్యములోనికి నిన్ను నీవు ముద్రించుకుంటావు. బయటకు అక్కడ క్షమాపణ లేదు, ఈ లోకములు కాని రాబో లోకములు కాని. వాస్తవం కాబట్టి జాగ్రత్తగా ఉండు, భయభక్తులు కలిగి ఉండు. నువ్వు ఏమి చేస్తావో జాగ్రత్త వహించు, ఎందుకంటే ఏమి జరుగుతుందో నీకు తెలియదు. ఇప్పుడైతే ఇదాంత కిందకు కప్పివేయబట్ట మనం చూస్తాము. నాకు ఇంకా 2 నిమిషాలు ఉన్నవి. కొన్ని నిమిషాలు ముగించడానికి మీరు నాతో పాటు ప్రకటన 15వ అధ్యాయం వైపు చూడండి. ఇప్పుడు మనము దారిని ఇంటికి తగ్గబోతున్నాము. జాగ్రత్తగా విను, నాతో చదువు. మీ బైబుల్ తెరచి చదువుడుకు సంసిద్ధంగా ఉండు. ఇది తప్పక దానిని ముద్ర వేస్తున్నది. గుర్తుంచుకో, ఇక్కడ 2 ముద్రలున్నవి. ఒకటి స్వధర్మము త్యజించినది, మరొకటి పరిశుద్ధాత్మ. ఒకటి దయ్యపు ముద్ర. గుర్తుంచుకో, ప్రారంభ కథలిక సంఘమును గూర్చి నేను దీనిని చెప్పాను. ఇప్పుడు కేథలిక్ వర్లారా, కొన్ని నిమిషాలు భయభక్తులతో కూర్చునండి. ప్రారంభ కథలిక్ సంఘము ఒక విషయాన్ని గూర్చి తమ అభిప్రాయాన్ని రూపొందించారు. పరిశుద్ధ ఫలచని రొట్టెని గూర్చి, ఆత్మ బాప్తిసానికి బదులుగా రొట్టెను తీసుకున్న గూర్చి వారు తప్పు సిద్ధాంతాలు కలిగి ఉన్నారు. ప్రతిష్ఠించే వారు కరచాలను చేయడం ఆరంభించారు, లేక కుదువు పెట్టడం లాంటిది. దేవుని యొక్క వాక్య ప్రకారంగా 2 తప్పే. ఇది నమూనా ఏంటున్నది. వారు వచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరుతో బాప్తిజం ఇస్తారు. ఏ ఒక్కరూ ఆ రీతిగా బాప్తిస్త పొందినట్లు ఒక్క ఏ కాలంలో కూడా లేదు. అది భౌతిక విగ్రహాలకు సంబంధించినది, అది కథలిక వారి యొక్క బాప్తిస్మము. వారు దాన్ని ఒప్పుకుంటారు. మీ ప్రొటెస్టెంట్ వారు మా బాప్తిస్తానికి సాగిలి పడతారు అని చెప్తారు. నేను అన్నాను, మీరు దాన్ని ఎందుకు చేస్తారు? వారు కోరిన ఏ లేఖనైనా మార్చడానికి కేథలిక సంఘానికి అధికారం ఉందని అతను అన్నాడు. అది అబద్ధం అని నేను చెప్పాను. అతడు అన్నాడు, అలాగైతే మీరు దాన్ని ఎందుకు సాగిల పెడతారు? అలాగైతే మీరు నోరు మూయండి. నేను కాదు, నేను దాని ఎందుకు నమ్మకం ఉంచను. ఇది దేవుని వాక్యమైనది. అవునది యథార్థం. ప్రజలు వెంబడివ్వగలిగితే వారు ఒంటరిగా వెళ్లవలసి ఉన్నది. నేను సత్యాన్ని చెప్పవలసి ఉన్నది. అవును, అది యథార్థం. గమనించు, ఆ తరువాత వారు వాటన్నిటితో వచ్చి సంఘము దాని పాత ప్రశ్నోత్త క్రమంగా బోధించటానికి వాటన్నిటితో అక్కడ ఏకమైనది. ఇలాంటి కడుపు కుల్లే బుద్ధిహీనత అది. అది లక్షల లక్షల కొలది దేవుడు లేని వారిని, నమకార్థపు నిలువెచ్చిన వారిని పొదిగినది. అదిలో అది దయ్యమై ఉన్నది. బైబిల్ ఇక్కడ చెప్పి ఉన్నది, నేను మీకు దాన్ని రుజువు చేయగలుగుతాను. ప్రపంచమంతయు ఈ మృగపు శక్తిని చూచి ఆశ్చర్యపోతున్నది. ఉండినది ఇప్పుడు లేనిది, అయినప్పటికీ ఉన్నది. అది ఎలా ఉంటుంది? ఉండినదియు ఇప్పుడు లేనిది ఎలా ఉంటున్నది? ప్రపంచం అంతా దాన్ని వెంబడిపోవడం ఆశ్చర్యపోతుంది అని చెప్పబడి ఉన్నది. విగ్రహార్థన చేయి రోము, రోమన కత్తలికలు మతాధికారము రోముగా మారినప్పుడు అది ఎన్నడూ అంతము లేదు. రోమనిజం యొక్క క్రమము అంతమైనది. ఒక కృత రాజు లోనికి వచ్చినప్పుడు అతని నూతన క్రమాన్ని ఏర్పాటు చేసేవాడు. అయితే అది విగ్రహారాధన లోనికి వచ్చినప్పుడు కేథలిక్ సంఘము ద్వారా, రోమన్ కేథలిక్ మతాధికారుల ద్వారా అది ఎన్నడూ అంతము కాలేదు. సుమా, ఒక పోపు చనిపోయినట్లయితే వారు మరొక పోపును నియమించేవారు. ఒక పోపు చనిపోయినప్పుడు మరొక నియమించబడేవారు. ఆ క్రూరవగము ఉండినదియు ఇప్పుడు లేనిది ఉండి, అయినప్పటికీ ఉన్నది లేనిదినై అది ఇంకదూ ఉన్నది. అది నాశములోనికి వెళ్ళను. లేఖము ద్వారా పరిశుద్ధాత్మ ఇలాగు సెలవించుచున్నాడు. ఇప్పుడు వినండి, మీరందరూ ఇప్పుడు గమనించండి. ప్రకటన 17వ అధ్యాయము. ఆ ఏడు పాత్రలు పట్టుకున్న ఏడుగురు దేవదూతల్లో ఒకటి వచ్చి, అవి చివరి పాత్రలు, అవి కృంబరించబడతాయి. నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవికి రమ్ము, విస్తార జనుల మీద కూర్చున్న మహావేషకు చేయబడి తీర్పు నీకు కనపరచదను. ప్రకటన 12 గమనించు. ఆమె కన్య అయిన స్త్రీ. ఆమె నిజమైన అడమనిషి. ఆమె ఎంత చక్కగా నిలబడి ఉన్నదో. అయితే ఇక్కడ ఈమె వేష్యగా పిలువబడుతున్నది, మహావేష్య. ఏమిటది? మనం దీన్ని విశదీకరించుదాము. నన్ను క్షమించండి. పదిహేను నిమిషాలు ఉందని తలస్తూ నేను అతివేగంగా వెళుతున్నాను. అప్పుడు ఒక గంట సేపు తీసుకుని పోతున్నాం, కాబట్టి కొంచెం మౌనంగా ఉండండి. మంచిది, దాన్ని మనం విశదపరుస్తాం. ఆమె ఒక చెడ్డ స్త్రీ. వేష్య అంటే ఏంటి? ఈ మాట చెప్పడానికి నేను అసహ్యపడతాను, అయితే అది బైబిల్లో వ్రాయబడి ఉన్నది కాబట్టి.
ఇట్స్ ఎ వుమన్ దట్ ప్రొఫెసెస్ టు బి ఎ గుడ్ వుమన్ అండ్ కమిట్స్ అడల్టరీ విత్ అదర్ మ్యాన్.
అది ఒక స్త్రీ, అది మంచి స్త్రీ అని చెప్పుకొనుచున్నది, ఇంకా మరొక పురుషుడితో వ్యభిచారం చేయుచున్నది ఆమె.
నౌ ఇఫ్ ఎ వుమన్ రిప్రజెంట్స్ ది చర్చ్ then it's a church that professes to be Christian and commits adultery with other things. Is that right?
ఇప్పుడు ఒక స్త్రీ సంఘమునకు సదృశ్యమైనట్లయితే అప్పుడు అది క్రైస్తవుడిగా ఉన్నానని చెప్పుకునే సంఘము ఇతర విషయాలలో వ్యభిచారం చేయుచున్నది, అది వాస్తవమేనా?
And she sets up on many waters, thinks the multitudes of people.
ఆమె విస్తార జలములపై కూర్చుని ఉన్నది, ఆ జలములు ప్రజలు జన సమూహముల మీద. పదిహేను వచనాన్ని మీరు చదవండి, మీరు దాన్ని చూస్తారు. లేక 17 వచనం దాని వెంబడే ఒక నిమిషం మనం దానిలోకి
వెళ్దాం.
విస్తార జలముల మీద కూర్చుని ఉన్న ఆ స్త్రీ మహావేశ్య, ఎలాంటి సంగతి అది?
I can take that woman and chase her from Cain to the coming of the Lord Jesus and prove you she was the first one to organize a church.
ఇప్పుడు మనకు దినములు వెంబడి దినములు ఉన్నట్లయితే నేను ఆ స్త్రీని తీసుకుని కయ్యూను నుండి ప్రభువైన యేసు వచ్చు వరకు దాని జాడను తీసి సంఘమునకు మొదటిగా ఒక సంఘ శాఖగా మార్చినది ఆమెనని నేను మీకు రుజువు చేస్తాను. సంస్థాప సంఘానికి ఆమెయే తలే ఉన్నది. గమనించు, ఆ స్త్రీ విస్తార జనుల మీద కూర్చుని ఉన్నది, విస్తార జనుల మీద కూర్చున్నది. ఇప్పుడు రెండవ వచనం,
whom the KINGS, kings of the earth have committed fornication. And the inhabitants of the earth have been made drunk with the wine of her fornication.
భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి.
In other words, she professing to be a Christian church. Ha! Beautiful.
ఇంకొక మాటలో ఆమె క్రైస్తవ సంఘం అని చెప్పుకొనుచున్నది. ఆ ఉన్నత స్థితిలో సౌందర్యముగా ఉన్నది.
What was she dressed in a few minutes? With pearls and gold and stones.
గమనించు, ఆమె ఎలా అలంకరించబడిందో. కొన్ని నిమిషాలలో ఆమె బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడినది. ఆమె వంటి వారు ఎవరు అని వారంటారు.
She had a cup in her hand full of wine of her fornication.
మరియు ఆమె వ్యభిచార సంబంధన మధ్యముతో కూడిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉన్నది. ఆమె అపవిత్రత, ఆమె సిద్ధాంతము, దానితో ఆమె రాజులకు చిన్న ప్రార్థన చేసి పాప పరిహార స్థలము నుండి వారు బయటికి రావాలని, వీటన్నింటినీ ఆమెకు కారణమైనది. అదంతే, అక్కడే నీ ఉన్నావు, నేను చదువుతున్నది అది దేవుని యొక్క వాక్యం సుమా. చూడు, ఇప్పుడు అతడు నన్ను కొనిపోగా ఇప్పుడు మనం చూద్దాం, ద్రాక్షారసముగా చేశాను, అది మూడవ వచనం మీరు చూడవచ్చును. సరే, అప్పుడు అతడు ఆత్మవశమైన నన్ను అరణ్య మృగకు కొనిపోగా ఎర్రని మృగం మీద కూర్చునిన ఒక స్త్రీని చూచితని. ఎర్రనది ధనవంతమైనది, ప్రపంచంలోనే ధనికమైన సంఘము. ఆమెతో ఎవరు యుద్ధము చేయగలరు అని వారు కేకలు వేస్తున్నారు.
Only one man in the world, of all the world, that has power, as King Nebuchadnezzar's vision was.
ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, దర్శన ప్రకారంగా రాజైన నెబుకద్నెజరు వలె శక్తి కలిగిన వ్యక్తి. ప్రపంచమంతట్లో ఒకే ఒక్క మనిషి ఉన్నాడు. కాలి యొక్క ఆ 10,000 ప్రతి దేశంలోనికి వెళ్ళునని, ఆ రూమ ఇనుప రేఖ ప్రపంచంలోని ప్రతి దేశంలోనికి పరిగెత్తినది. ఈ ప్రపంచంలో ఆ రీతిగా చెప్పాడు అను దానిని కలిగి ఉన్నది. పోపు కంటే మరొక మనిషి ఎవరున్నారు? ప్రెసిడెంట్ ఐజెన్హవర్ అమెరికాలోనే మాట్లాడగలడు మరియు దాని యొక్క చట్టమును గుర్చి అతను చెప్పగలడు. అయితే మరొక దేశంలో, ఇతర దేశంలో మాట్లాడగలడు, అది ఏమీ కాదు. అయితే కత్తోలిక్ యొక్క పెద్ద గురు రోములో మాట్లాడితే ప్రతి దేశము దానికి కేకలమయ్యాలి, అది వాస్తవం. అక్కడే అతడు ఉన్నాడు. ఇప్పుడు అతడు ఎక్కడే ఉన్నాడో మనం చూడబోతున్నాం, మరియు అతడు కాదో అతడు అవునో కాదో చూద్దాం. అతడు ఇక్కడే చిత్రీకరించబడి ఉన్నాడు. సరే, దేవదూష నామములతో నిండుకుని ఎర్రని మృగం మీద కూర్చునిన ధనికురాలు ఒక స్త్రీని చూచితని, తప్పుడు బాప్తిస్మము, తప్పుడు ఆర్థిక వివాద విధానము ప్రజలను గుడ్డిగా నడిపించుచున్నది. కేవలం గుడికి వస్తే చాలు అని వారికి చెప్పడం, వారిని ఒప్పుకోలు చెప్పడం, మరియా నీకు వందనాలు అని జరిమానా చెల్లించడం మొదలగునవి. అజ్ఞానం, బుద్ధిహీనత, మంచి నాగరికుల మనుషులు ఇలాగలాంటి సంగతులను నమ్ముతున్నారు, నేను చూడలేను. ఏడు తలలు కలిగినది అక్కడే నీ ఉన్నావు, చుట్టూ అంతటా ఇదే దయ్యము, ఎర్రని ఘటసర్పము, క్రూరముగము, దానికి 7 తలలు 10 కొమ్ములు. మరియు సంఘము, సంఘమంటే స్త్రీ ఉన్నది. మృగము ఆమె కలిగి ఉన్న శక్తి రోమన్ కత్తోలిక్ సంఘము, అయితే రోమన్ కత్తోలిక్ బలము, అయితే ఇక్కడ సంఘము ఇప్పుడు మాట్లాడుతున్నది. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడి ఉన్నది. హేయమైన కార్యములతోనూ, తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిన్నదై ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉన్నది. ఆమె అక్కడే ఉన్నది తెలుసా? అది ఏదో ఒక సంఘము, అది కాదంటారా? అక్కడ ఉండవలసి ఉన్నది. ఆమె దృశ్యం బయటికి తీయబడినది. కొంచెం క్రిందకి చదివితే ఆమె ఎవరో మనం చూద్దాం. దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను, మర్మము, వేష్లకును, భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మంచిది ప్రొస్టెంట్ వాడా, ఇక్కడే నువ్వు పిండబడతావు. ఆమెకు వేష్య అని నీవు అంగీకరించాలి, అయితే ఆమె తల్లి అయి ఉన్నది. దేనికి? ఏ కుమార్తెలకు? వేష్యులకు. ఆమె స్త్రీ అంటున్నది, అది నిజమేనా? అప్పుడు అవి సంఘములై ఉన్నవి, అది నిజమేనా? అప్పుడు ఆమె తల్లి సంఘమై ఉంటున్నది, ఆమె కాదా? మార్టిన్ లూథర్ ఎక్కడి నుండి వచ్చాడు? కెథోలిజం నుండి.
what else? Catholicism.
ఇవన్నీ ఎక్కడి నుండి పొగడబడినవి పొదగబడినవి? కేథలిక్కుల నుండి. అదే సిద్ధాంతము తెచ్చుచున్నవి. మీరు దానికి సగిలి పడతారు. ఇప్పుడు జెఫర్సన్లోని ఒక అతి సామాన్యమైన స్త్రీ ఒక మంచి నిజమైన కన్యకైన బాలికను కనగలదు. అది నిజం. ఇంకా ఆమె కోరుకున్నట్లయితే నేరుగా వెళ్లిపోవచ్చును. ఆ విధంగానే లూథరన్ సంఘము, మెథడిస్ట్ సంఘము, బాప్టిస్ట్ సంఘము, ఇంకా ప్రెస్బిటేరియన్ సంఘము చేసినది ఏంటి? వారి స్థాపకులు, సంస్థాపకులు వారికి సువార్త బోధిస్తున్నప్పుడు వారి కొంతకాలం నేరుగా ముందుకు వెళ్లారు. అయితే ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? సినిమాలకు వెళ్తున్నారు, నాట్యాలు, టెలివిజన్లు, పొగ తాగడం, అన్ని అన్ని చేస్తున్నారు. అది సత్యం అని నీకు తెలియదా? ఆదివారం ఇంటి దగ్గరే ఉండటం. ఏంటిదంతా? కారణం ఆమె తల్లి వలె మీ వేశ్య ప్రవర్తించుచున్నది. అది నిజం, ఖచ్చితంగా నిజం. ఇప్పుడు ఆ రంగు ఎక్కడ ఉండదో మనం చూద్దాం. బైబిల్ ఇలాగ తెలియజేస్తున్నది, ఆమె వేశ్యలకు తల్లి అని. ప్రతి ఒక్కరికి ఇది తెలుసు. అది విగ్రహార్థన సంబంధమైన రోమ్ అని, లేక శ్రీమతి పాపల్ రోమ్, అది రోమన్ కత్తలిక్ సంఘము. ఒక నిమిషంలో భూమి మీద ఆమె స్థానములో మీకు ఆమెను చూపిస్తాను. ఖచ్చితంగా ఆమె ఎక్కడ కూర్చుని ఉన్నదో నిజం. ఆమె ఎక్కడ ఉన్నది, ఆమె ఎవరై ఉన్నది? బైబిల్ ఆ రీతిగా చెప్పినది. నేను కాదు, బైబిల్ చెప్పినది. మరియు ఆమె వెంబడి అనేకమైన కుమార్తెల సంఘములను ఆమె కలిగి ఉన్నదని చెప్పబడి ఉన్నది. సరే, ఇప్పుడు అవన్నీ మెథడిస్టు, బాప్టిస్టు, లూథరను అలాంటివి. చూశారా, వేశ్యలకు తల్లి. దాని యుద్ధకే నీ వస్తావు. వారు బాగానే జీవించారు. అయితే వెలుగు ప్రకాశించుట ప్రారంభము కాగానే అది వేసవి కాలంలోని ఒక విధమైన బుద్ధింక వలె ఉన్నది. రోడ్డు మీద పాత జొన్నకంకి లేక మరీ అలాంటిది తింటున్న బుద్ధింక వైపు వెలుతురువేయి. వెలుతురు వేసి గమనించు, అవి గట్టిగా కమ్ముకుని ఉంటుంది దానికి. ఈ పాత నామకార్త భక్తి అనే సంఘాలకి మీరు సువార్తన ప్రకటించు, లేక పరిశుద్ధాత్మ బాప్తిస్తాని గురించి బోధించు, వాణ్ణి గమనించు. మేము అలాంటి దానిని నమ్మము అంటారు. నేను దీనిని నమ్మను. ఎందుకు అలా చెప్తారు? ఆరంభములోని ఎవరో నీకు తెలియనా? అది నిజం, అది నిజంగా నిజమే. మీ సంఘానికి మీ వ్యతిరేకంగా నేను చెప్పడం లేదు. అక్కడ వారిలో ముచ్చులాడే ప్రజలు నీకు ఉన్నారు. కేథలిక్ వారికి వ్యతిరేకంగా నేనేమి చెప్పడం లేదు. బ్రెనమ్ టాబెర్నకల్ ప్రజలు నేను ఏ విధంగా ప్రేమిస్తున్నానో కేథలిక్ ప్రజలు కూడా నేను అలాగే ప్రేమిస్తున్నాను. నేను కేకలు వేయటం అనేది అది నీవు కాదు సహోదరుడా. మెథడిస్టు, బాప్టిస్టు మరియు బ్రెనమ్ టాబెర్నకల్ వరలారా, అది మీరు కాదు. నేను కేకలు వేయడం మీ మీద కాదు. ఆ
అది సాతాను నీ మీద వేస్తున్న పాపము మీదనే నేను కేకలు వేస్తున్నాను. ఏదో మందిరానికి వెళ్తున్న మాత్రం నీవు రక్షించబడుతున్నావని తలస్తున్నావు. ఒకడు నీటి మూలముగాను ఆత్మగాను జన్మించదనే కాని అతని మాత్రమును పరలోక రాజ్యంలో ప్రవేశపడిన యేసు చెప్పున్నాడు. నీవు పరిశుద్ధాత్మ పొందుకున్నట్లయితే నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. సహోదరుడా, అది నేరుగా భుజం దగ్గర నుండి రావాలి. అయితే బైబిల్ నుండి భుజములోనికి నుండి కొందరి వలన బహుశా ఈ సూచికలు జరుగునేమో అని యేసు ఎన్నడూ చెప్పలేదు. అవి వారి వలన జరుగునని ఆయన చెప్పాడు. వారు చెప్తారు అది అపొస్తలులకి అని వారంటారు. ఆరంభంలో ఒకే ఒక అపొస్తలులు ఉన్నారు, ఇక లేరు అన్నట్లుగా వారు చెప్తారు. గత రాత్రిలో మనకున్నటువంటి వర్తమానములో ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నవి. ప్రతి ఒక్క నక్షత్రము కూడా ఆ కాలానికి ఒక వెలుగుగా ఇవ్వబడి ఉన్నది. అవును, అక్కడ అపొస్తలులు ఏ విధంగా ఉన్నాడు, అక్కడ ఒక అపొస్తలులు ఉన్నాడు, అక్కడ ఒక అపొస్తలులు ఉన్నాడు, అక్కడ ఒక అపొస్తలులు ఉన్నాడు. మన పాఠం యొక్క ఆరంభములో అక్కడ 7 ఆత్మలు ఉన్నవి. 7 సంఘ కాలానికి పంపించబడి కొరకై దేవుడు ఎదుట అవి నిలబడి ఉన్నవి. ఓ సహోదరుడా, నీవు ఈ చిన్న బాప్టిస్టు లేక మెథడిస్టు సంఘం యొక్క కొన్ని సిద్ధాంతాలతో నడుస్తుండవచ్చు. అయితే ఒక్కసారి నీవు దానిని బైబిల్ దృష్టిలో చూచినప్పుడు అవును, ఇప్పుడు నేను భక్తిపూర్వకమైన అనుభూతిని పొందుతున్నాను. ఆమేన్. అవును, చూడు సహోదరుడా, అక్కడే నీవున్నావు. అది తిరుగులు పట్టుచున్నది కాని ఏదైనా కొడా దెబ్బలున్నాయా? అది నీకు కొంత మంచిని కలిగించట్లేదా? మా తల్లి ముందు కాలంలో మాకు ఆముదాన్ని ఇచ్చేది. మేమిప్పుడు చిన్నపిల్లలం. వారమంతా కూడా ఆదివారం కూడా మేం మొక్కజొన్న రొట్టెలను ఇలా చిక్కుడుకాయలు తినేవారము. ఇలాగే నేను ఎక్కువ మందులు వాడవలసి వచ్చేది. శనివారం రాత్రి ఇప్పుడు కూడా మా తల్లి నన్ను ఆముదాను త్రాగమనేది. ఇంకా శనివారం రాత్రి నేను నా ముక్కును ఈ విధంగా మూసుకునేవాడను. నేను తమాషాగా ఇది చెప్పట్లేదు సుమా. నేను నా యొక్క ముక్కును ఇలా మూసుకుని, అమ్మా నేను దాన్ని త్రాగలేను, అది నేను ఎంతో జబ్బుగా చేస్తుంది అని చెప్పేవాడను. ఆమెనేది, అది నీకు జబ్బు చేయదు, అది నీకు ఏ మంచి చేయదు. అలాగే ఇది కూడా అది నిన్ను కదిలిస్తుంది, అది నీ జిన్న కోశానికి సరిగ్గా పరిచయట్లుగా చేస్తుంది. ఆ విధంగా నీవు సంపూర్ణ సువార్తను నిజంగా జీర్ణం చేసుకోగలుగుతావు. లూథర్ నీతికరణతో వచ్చిన్నాడు. ఎందుకు? వారు అదంతయు సమస్తగా తయారు చేశారు. అవునండి, మేమే సంఘము అని అన్నారు. జాన్ వెస్లీ శుద్ధీకరణము చూశాడు. అతడు అన్నాడు, అది భిన్నంగా ఉన్నట్లు నేను చూస్తున్నాను అని అన్నాడు. అతడు చెప్పాడు, లూథర్ అది మంచిదే కాని ఇది కూడా ఉన్నది. అతడు ఏమైంటున్నాడు? లూథర్ తన యొక్క కాలానికి నక్షత్రమైంటున్నాడు, అయితే ఇక్కడ వెస్లీ ఉన్నాడు.
Now, then all the believers went back on the shelf.
అప్పుడు లూథరన్లు అందరూ గుట్లోనికి వెళ్లిపోయారు. కారణం వారు దాన్ని మర్చిపోయారు. ఇప్పుడు అందరూ కాదు నా భావం, లూథరన్ సంఘం అని నా భావం. లూథరన్ ఇంకా మంచి మంచివారే, పరిశుద్ధాత్మ నింపబడిన వారు, అది నిజం. అయితే ఇప్పుడు వారందరూ ఆ కలుపులోనికి సంఘములోనికి వెళ్లిపోయారు. దాన్ని వెంబడి వెస్లీ వచ్చాడు, వారిని తన కలుపు కూడా తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత మొదటి విషయం ఏంటో తెలుసా, వెస్లీ కాలం వెంబడి పెంతికొస్తు కాలం వచ్చినది. వారు పరిశుద్ధాత్మను పొందారు, భాషలతో మాట్లాడారు. మెథడిస్టులు, నజరేన్లు, హోలీనెస్ వారు అది దయ్యమని అన్నారు. వారు ఏమి చేశారో మీరు చూడండి, మీరు పరిశుద్ధాత్మను దూషించారు. ఈ దినాన మీరు ఎక్కడ ఉన్నారు? సరే, నిజంగా మీరు చేసింది అదే. నిశ్చయంగా మీరే చేశారు. వెలుగులో నడుచుటకు మీరు తప్పిపోయారు. ఈ పెంతికొస్తు వారు ఎంత నులివెచ్చగా మారారంటే, ఈ లౌదికీయ సంఘకాలము చివరకు దేవుడు తన నోట నుండి ఉమ్మేయుచున్నాడు. వాస్తవం అది నిజంగా సత్యం. మీరు అడగవచ్చు, భాషలతో మాట్లాడటం మీరు నమ్ముతారా అని. అవునండి. మీరు ఎన్నడైనా భాషలతో మాట్లాడారా? అవునండి. దాన్ని బట్టి నేను దేవుడు స్తుతిస్తాను. అవునండి, ఎన్నోసార్లు నేను భాషలతో మాట్లాడాను. ఇంకా అది దేవుని శక్తి అని నేను నమ్ముతాను. అవును, అయితే భాషలతో మాట్లాడటమే పరిశుద్ధాత్మ పొందినట్లు సూచనగా నేను నమ్మను. అయితే దేవుని శక్తి ఉన్నదని నేను నమ్ముతాను. అది నీవు భాషలతో మాట్లాడినట్లు అద్భుతములు మరియు సూచికలు చేయనట్లు నేను వెంబడింపచేస్తుంది. అవునండి. తరువాత సతానుడు అక్కడ ఒక భయపెట్టే కాకిని ఉంచుతాడు. ఎవరో పరిశుద్ధాత్మని కలిగుంటలుగా నటించేవారు, దాన్ని వెక్కిరించేవారు. ఫిలిగ్రిమ్ హోలీనెస్, హోలీనెస్, నజరేన్లు, మీరందరూ వెనక్కు తిరిగి, ఓ అలాంటిది ఏది నాకు వద్దు అని చెప్తారు. ఓహో, ఎంతటి దిన విషయం! మీరు పరిశుద్ధాత్మని కలిగినట్లయితే, లేక నీ హృదయములో దేవుళ్ళ భాగమైనట్లయితే, నీవు తప్పక ఉండవలసినట్లు శుద్ధీకరింపబడితే, అది దేవుని శక్తి అని నీవు గుర్తించినట్లయితే, మీరు మోక్షను ఎరిగినట్లయితే నన్ను ఎరిగి ఉన్నారని యేసు చెప్పలేదా? నిజం, శుద్ధి కన్నా పరిశుద్ధాత్మ యొక్క భాగమైనట్లయితే, అది నిన్ను కడిగి శుద్ధి చేసినట్లయితే, నీవు దాన్ని కలిగినట్లయితే, అది వచ్చినప్పుడు నీవు మిగిలినంతయూ గుర్తిస్తావు. ఈ చెయ్యి ఈ చేతిని గుర్తిస్తుంది, ఈ తల ఈ కలును గుర్తిస్తున్నది, అది శరీరంలో భాగమైంటున్నది. ఇంకా తొమ్మిది ఆత్మవరములు ఉన్నవని బైబిల్ తెలియజేస్తున్నది. ప్రవక్తలు, ఉపదేశకులు, సువార్తికులు ఆ విధముగా మరియు భాషలు మాట్లాడటం, భాష అర్థంగా చెప్పడం, దైవిక స్వస్థత, దానిలో ప్రతి ముక్కును అది గుర్తిస్తున్నది. ఓహో, నీవు కరుడుగట్టుపోయావు, దానితోనే చేసేది ఏమీ లేదంటావు. ఆ చుట్టూరా వెచ్చదనాన్ని పొందు, అది కాదా? అది
నిజం.
ఎందుకని? ఎందుకు మీరు సంస్థగా మారారు? మీ సంఘమారీతగా తెలియజేసినది. ఆ హితవు చేతనే మీరు దాన్ని చేయలేకపోతున్నారు. అయితే అనేక మంది మెథడిస్టులు బయటికి వచ్చి పరిశుద్ధాత్మను పొందారు. అనేక మంది బాప్టిస్టులు బయటకు వచ్చి పరిశుద్ధాత్మను పొందారు. అవునండి. అనేక మంది మీ హోలినెస్ వారు బయటకు వచ్చి పరిశుద్ధాత్మను పొందారు. అవును. ఎందుకు? సంఘం ఏమి చెప్పినదో మీరు లెక్క చేయలేదు. మీరు వెలుగులోనికి వెలుగులో నడిచారు. అమేన్. ఏమి జరిగిందో మీరు లెక్క చేయలేదు. అది ప్రభువుని మీరు ఎరిగి మీరు దానిలోనికి నేరుగా నడిచారు. ఆ పాత స్త్రీని, ఆ వృద్ధులను ఎక్కడే ఉండేవ్వండి. ఆ అమ్మమ్మను, ఆ వెనుకనున్న ఆమె యొక్క తల్లివలే ఆమె ప్రవర్తిస్తూ ఉన్నది. ఒక వేశ్య, ఒక సంస్థాగతంగా మారిపోయినది. కేథలిక్ సంఘశాఖగా మారినప్పుడు ఇబ్బంది ప్రారంభనానికి అదే మూల కారణమవుతున్నది. ఆ మెంబర్ తర్వాత లూథరన్ సంఘము సంస్థగా మారిపోయినది. అప్పుడు మెథడిస్ట్ సంఘము ఆమె వెంబడి సంస్థగా మారినది. ఆ తర్వాత బాప్టిస్ట్ సంఘము సంస్థగా మారినది. ఇప్పుడైతే 616 పలు విధాలైన సంస్థలు ఉన్నవి. పెంతెకొస్తు కూడా అదే పని చేసినది. మహిమ ఏమిటి సంగతంటే, ఆయన ఒక సంస్థలో లేడని దేవుడు రుజువు చేస్తున్నాడు. ఆయన ఆత్మలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, నీ సంఘశాఖ ఏమైనదో ఆయనకు అవసరం. అది బుద్ధిహీనత. అది కేథలిక్ తో ముడివేయబడి ఉన్నది. తిరిగి దానిలోనికి వెళ్లిపోయినది మరియు దానిలోని నిలిచి ఉన్నది. ఆమె కలిగి ఉన్న అదే ముద్రను నీవు పొందుతావు. నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకున్నట్లు దాని విడిచి బయటికి రండి, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను అని దేవుని దూత చెప్పట్లేదా? ఆమె అపవిత్రమైన దాన్ని ముట్టుకునవద్దు. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. ఎవరైతే మృగు ముద్రను తీసుకుంటారో, లేక అతని పేరులోని అక్షరాన్ని తీసుకుంటారో, అందులోకి వెళ్ళడానికి సమయం ఉంటే బాగుంటుంది. నా సమయం అయిపోయినది. అతని పేరులోని అక్షరం ఏమిటి? ప్రొటెస్టాంటిజం. దాని పోలిన ఒక రూపాన్ని మనం చేద్దాము. మనం ఒక సంస్థను తయారు చేద్దాము. మా సంఘము కేథలిక్ సంఘం అంత పెద్దది. ఇలాంటివన్నీ వారు తీసుకున్నారు. వారికి పెద్ద పెద్ద సంఘాలున్నవి, మాకు అలాంటివి ఉండాలి. వారికి ఇలాగ ఉన్నదో నగరంలో, మాకు నగరంలో ఖ్యాతిగాంచిన సంఘం ఉన్నది. ఆ మృగానికి ఒక ప్రతిమను చేద్దాము. బైబిల్ ఏమి చెప్తుంది? ఆమె వ్యభిచారిణి అని,
సంఘ సంస్థ ద్వారా ఆమె వెష్య అయి ఉన్నది. అయితే దేవుని యొక్క సజీవ సంఘము స్వతంత్రంగా ఉన్నది. కుమారుడు ఎవరిని స్వతంత్రులుగా చేస్తాడో వారు నిజంగా స్వతంత్రులై ఉంటారు. దానిలో నుండి బయటికి రండి, పరిశుద్ధాత్మతో నింపబడండి. రాజ్యములు బద్దలగుచున్నవి, ఇశ్రాయేల్ మేల్కొడుచున్నది, అవి బైబిల్ ముందుగా చెప్పిన గుర్తులే. అన్యుల దినాలు లెక్కించబడి ఉన్నవి, ఇబ్బంది అయిన బరువులతో బాధలతో త్రీకించబడదానా, నీ యజమాని ఎందుకు తిరిగిరా. విమోచన దినము ఆసన్నమై ఉన్నది, భయముతో మానవ హృదయాలు తప్పిపోతున్నవి. దేవుని ఆత్మతో నింపబడు, మీ దీపములు తేటగా సిద్ధపరచు, పైకి చూడండి, మీ విడుదల సమీపమే ఉన్నది. ఆమేన్. సంగతులు ఎలా జరుగుతున్నావో కడవర్ దినాల్లో ఆయన ఇలాగ చెప్పాడు, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించిన మీ తండ్రి చిత్తమై ఉన్నది. పరలోక స్థలములో ఆయనతో కూడా కూర్చుండ బెట్టబడి ఉన్నాము. పెంతెకోస్తును చూచి నవ్వుతున్న మెథడిస్ట్ బాప్టిస్ట్ ప్రెస్బిటర్ వరలారా, నేను చెప్తాను పెంతెకోస్తుకు మంచి పాతకాలపు సువార్త చరుపు కావాలి. కారణం వారు సమస్తగా మారిపోయి ఉన్నారు కాబట్టి. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కూడా అతిపెద్ద పెంతెకోస్తులోనికి వెళ్లిపోయినది, సంగమల సమాఖ్యలో చేరి ఉన్నది, నామకార్థంగా లెక్కలేనిదిగా ఉన్నది. నేను చూచిన సంగతులన్నిటి కూడా చెడ్డ సంగతి పెంతెకోస్తు బోధకుడు పరిశుద్ధాత్మను తేలిగ్గా భావించడం. కనుక నీవు పెంతెకోస్తు సంఘానికి చెందిన మాత్రాన నీవు రక్షించబడతావని తలంచవద్దు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆత్మ ద్వారా నువ్వు నిజముగా బాప్తిస్త పొందినట్లయితే ఆయన పునరుద్ధాన శక్తితో ఐక్యమై ఉన్నప్పుడు, ఆత్మ ఎక్కడికి వెళుతున్నదో అక్కడికి వెంబడించినప్పుడు, అద్భుతమతులతో సూచికలతో ముందుకు వెళ్లిపోయినప్పుడు మాత్రమే నీవు రక్షించబడినావని గురుతు. ప్రవక్తల సూచికలు వెంబడించున్నవి, యేసుక్రీస్తుల సూచికలు వెంబడించున్నవి, అపోస్తుల సూచికలు వెంబడించున్నవి. ఆయన చెప్పున్నాడు, ఈ సూచికలను వారిని వెంబడించను, ఆయన మళ్ళా తిరిగి వచ్చే వరకు కూడా. సహోదరు బ్రహం, ఆ విధముగా చెప్పబడి ఉన్నదా, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి బోధించండి, ప్రతి దేశానికి నిరూపించండి. మూడింట రెండు వంతుల వారికి అది కృతగా ఉన్నది, ఇంకను ఎన్నడూ వారు దాన్ని వినియుండలేదు. ఈ సూచికలు వారిని వెంబడించను, వారిని ప్రతి దేశము. మహిమ, నేను వెరీవాడని మీరు అనుకోవచ్చు. సహోదరుడా, నేను చెప్తాను, ఈ మంచి పాత కాలపు భక్తి నాకు కావాలి. అవునండి, క్రీస్తులోనికి నిన్ను లంగరవేయును. అది మృగం యొక్క ముద్ర ఏమిటో ఇప్పుడు మీరు చూడండి, అది విశ్వాస భ్రష్టత్వ ముద్ర.
It's a person who is just thinks that, well, I belong to church and I'm just as good as the next fellow. Am not I belonging to this church?
అది ఒక వ్యక్తి అతనుకుంటాడు, సరే నేను ఈ సంఘానికి చెందినవాడను, నేను నా ప్రకృతి వ్యక్తి ఎంత మంచివాడు, నేను అంత మంచివాడను, నేను ఈ సంఘానికి చెందిన వాడిని కాదా అని అనుకుంటాడు. నీవు ఆధారపడి ఉన్న నీ సంఘ సంస్థ ఎక్కడి నుండి వచ్చినదో మీరు గ్రహించారా? ఆ మృగమును ఆరాధించువాడు దాని ముద్రను వేసుకునేవాడు అనగా ఆ మృగము పేరేను దాని పేరెడ సంఖ్యను కలిగినవాడు. ఇప్పుడు గమనించండి, తమ నొసునైనను తమ కుడి చేతి మీదనైనను అది జ్ఞానమైనది లేక క్రియా. దాని భావం నీ ముఖం మీద పెద్ద పచ్చబొట్టును వేస్తారనే దాని భావం కాదు, అది ఆ రీతిగా ఉండవలసిన పని లేదు. అది బాహ్య సంబంధమైన దాని గురించి మాట్లాడటం లేదు, అది ఆత్మ సంబంధమైన దాని గురించి మాట్లాడుతున్నది. అతని గమనించి చూడు, లేఖనం గురించి అతనికి ఏమీ తెలియనో, అతను చెప్పినది విను మరియు అతను ఎక్కడికి వెళుచున్నాడో చూడు. ఏ వ్యక్తి అయితే సిద్ధాంతాన్ని కలిగి ఉండడో అతనిలో వెలుగు లేదు, బైబిల్ చెప్పినది చూశారా? అతని వెళ్ళి ఎటు వెళుచున్నాడు గమనించు, అతను ఏమి చేయుచున్నాడు గమనించు. సరే నేను పృష్టివాడను అని అంటాడు, అవునండి నేను ఫలానా సంఘానికి చెందినవాడను, అవునండి. ఆదివారము వర్షం నుండి లోనికి రావటానికి దాని కొరకు నీకు తగినంత గౌరవం ఉన్నది. అతడు క్రిందకి వెళ్లిపోయి ప్రార్థన కూటానికి వెళ్ళటం బదులు మీరు మందిరమును మూసివేసి కూర్చొని టెలివిజన్ చూస్తుంటారు. అతడు బయటికి వెళ్లిపోయి త్రాగుతూ అలా కొనసాగుతూ ప్రపంచంలోని మిగిలిన వారి వలె అతడు ప్రవర్తిస్తాడు, అయినను అతడు సంఘానికి చెందినవాడే. జ్ఞప్తించుకునండి, అది పాపపు ముద్ర అయి ఉంటున్నది. ఇప్పుడు మనం కొంచెం ముందుగా చదువుదాము, త్వరగా తర్వాత నేను ముగిస్తాను, మనకు సమయం మించిపోయినది. ఇప్పుడు మనం ఆరవ చెవి చదువుకుందాము.
And I saw the woman of the church drunk with the blood of the saints.
ఆ స్త్రీ సంఘము ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తపు చేతను మత్తులైనట చూచితిని.
Drunk with the blood of the saints.
పరిశుద్ధుల యొక్క రక్తాన్ని త్రాగినది అది.
You know, the Bible said when she was destroyed that every mortal that died on the earth, the guilt was found in the Catholic Church.
బైబిల్ ఎలా చెప్తుందో తెలుసా? ఆమె నాశనం చేయబడినప్పుడు ప్రతి శరీరయు భూమి మీద చనిపోయి ఉన్నాడు. ఆ దోషారోపణ కేథలిక్ సంఘమునందు కనుగొనబడినది. ఆరంభములో అది నిజంగా. యేసు యొక్క హతసాక్షుల రక్తపు చేతను ఇక్కడ యోహాను మాట్లాడుతున్నాడు. నేను దానిని చూచి బహుగా ఆశ్చర్యపడగా యోహాను చెప్పి ఉన్నాడు, ఇక్కడ మనం చూద్దాం. యోహాను చెప్పి ఉన్నాడు, నేను ఆమె వైపు చూడగా ఆమె ఎంతో చక్కగా పెద్ద ప్రేమైన సంఘముగా ఉన్నది. గొప్ప గొప్ప సంఘాల సమూహాలు ఆమె నుండి పుట్టుకుని వచ్చినవి, ఆమె వేషలకు తల్లి. ఇదిగో నేను వెనుకకి చూడగా ఆ స్త్రీ ఇలా ఉన్నది, ఆమె తప్పు సిద్ధాంతమును బయటకు ఇచ్చి ఉన్నది. భూరాజులందరూ గొప్ప గొప్ప మనుషులు దాన్ని త్రాగి మత్తుల గొట్లుగా చేసినది. మరియు ఆమె యొక్క కుమార్తెలు దానినే చేయబోతున్నారు. నేను ఆమె వైపు చూడగా ఆమె ఎంతో అందంగా ఉన్నది. లేఖనుడు ఒక చోట ఇలా చెప్పబడి ఉన్నది, నేను రాణి వలె కూర్చుంటని నాకు ఏమీ కుదువ అని అనుచున్నది. చూశారా, యోహోను తర్వాత ఇలా చెప్పాడు, నేను ఆమెను చూచి ఆశ్చర్యపోయాను. నేను ఆమెను చూచినప్పుడు బహుగా ఆశ్చర్యపడ్డాను, ఆమెను బట్టి ఆశ్చర్యపడ్డాను. ఆ దూత నాతో ఇట్లా, నేను నీవేలా ఆశ్చర్యపడితే ఈ స్త్రీని గుర్చిన మర్మమును, ఏడు తలలను, పది కొమ్ములను కలిగి దాని మోయిచున్న క్రూరమును గుర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. అది సరియో కాదో చూద్దాం. ఇప్పుడు కేథలికు మరియు సరిగా తీసుకుంటే ఇప్పుడు ప్రొటెస్టెంటిజం దాన్ని వెంబడిస్తున్నది. కనుక మీరు దాన్ని పొంది ఉన్నారు, మీరు దాన్ని తెలుసుకుంటానికి తగినంత జ్ఞానం కావాలి. గమనిస్తున్నారా, నీవు చూచిన ఆ మృగం ఉండింది కాని ఇప్పుడు లేదు. మృగము ఇప్పుడు గమనించండి, ఇక్కడ మీరు గమనిస్తున్నారా, ఇక్కడ ఎంతమంది రాజులు ఉన్నారని చెప్పబడి ఉన్నది, ఎంతమంది కూలిపోయారు, ఒక రావలసి ఉన్నది. అయితే అది అడుగులేని అగాధము నుండి పైకి వచ్చుచు. అది బైబిల్లో లేదు. ఎన్నో మూఢ నమ్మకాల ముడితో అది తయారు కాబడి ఉన్నది. దానికి వెనకలిటువంటి ఆధారము లేదు. పాప పరిహార స్థలము పర్గటరీ ఎక్కడ ఉన్నది? ఫలానా రోజు మాంసము తినకూడదని, పూజారులు వివాహము చేసుకోకూడదని, ఈ పూజారుల చెవులలో పాపములు ఒప్పుకొని చేయాలని, ఇవన్నీ ఎక్కడ ఉన్నవి? ఇవన్నీ ఎక్కడి నుండి వారు పొందుకున్నారు? ఎక్కడా ఏ స్థలంలో నీవు దాన్ని కొనుగోలగలవు? అది నరకం నుండి వచ్చినది. బైబిల్ అలాగే చెప్తుంది, ఆ మృగము, ఆ శక్తి, ఆ సిద్ధాంతము అడుగులేని అఘాధం నుండి పైకి వచ్చినది. నాశనము పోవుటకు సిద్ధముగా ఉన్నది. నాశనము ఎక్కడ ఉన్నది? నరకము. అది ఎక్కడి నుండి వచ్చినదో నేరుగా తిరిగి ఆ స్థలములకే వెళుతున్నది. భూనివాసంలో జగదుత్పత్తి మొదలుకొని జీవగంధ మంది ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముడిని కాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు. ఇప్పుడు ప్రొటెస్టెంట్ సంఘము ఇలా చెప్తుంది, సరే అది ఎలా జరుగుతుంది? యేసు క్రీస్తు నేను నమ్ముతున్నాను, ఆయన వ్యక్తిగత రక్షకుడు అని వారు చెప్పినప్పుడు దయ్యము కూడా నమ్ముతుంది సహోదరుడా. అది పునర్జన్మను పొందవలసి ఉంటున్నది, ఒక క్రొత్త జన్మ, ఒక తిరిగి జన్మించుట. మీరు తిరిగి జన్మించినప్పుడు మీ పేరు గొర్రెపిల్ల జీవగంధములో ఉంచబడుతుంది. నీవంటావు, నేను తరచు ఆశ్చర్యపడతాను, సరే ఫలాన వ్యక్తి వలె నేను మంచివాడిని కాదా? ఏమిటి ఈ చమత్కారపు పరిశుద్ధ బండలైన మీ గుంపు వంటి మంచివాడిని కాదా? నేను జ్ఞానం కలిగిన వాడను, నాకు ఎన్నో డిగ్రీలు ఉన్నావు, నేను కాలేజీ నుండి వచ్చిన వాడను.
నేను మంచి కుటుంబానికి చెందియున్నవాడను, నాకు ముందే నా ప్రజలు సంఘ సభ్యులై ఉన్నారు, నేను మీ వంటి మంచివాడిని కాదా? లోకమాంతా కూడా జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడిన వారు తప్ప ప్రొటెస్టులందరూ ఆశ్చర్యపోతారని చెప్పబడినది. ఎందుకు వారి పేర్లు వ్రాయబడి ఉన్నవి? వారు అబ్రహాం యొక్క సంతానమై ఉన్నారు మరియు వాగ్దాన ప్రకారం వారసులై ఉంటున్నారు. వారు జగదుత్పత్తికి మునిపే ఎన్నుకున్నబడినవారు. ఆ కారణము చేతనే వారు ఆశ్చర్యపోరు. గమనించు, అతడు ఇక్కడ ఏమి చెప్పి ఉన్నాడు? గొర్రె పిల్ల జీవగ్రంథంలో పేరు వ్రాయబడిన వారిని గమనించు. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఇప్పుడు కొంత నేను మిమ్మల్ని అడగాలని ఆశిస్తున్నాను. జ్ఞానము పరిశుద్ధాత్మ వరాలలో ఒకటి కాదా? అవునా? అది బైబిల్ అని మీరు ఎంతమంది నమ్ముతారు? ఒకటి కొరింథీ 12వ అధ్యాయం సంఘములో ఉన్న వరములన్నింటిని కూర్చి ఉపదేశం చేస్తున్నది. మనం చూద్దాం, ఆ వరముల్లో అది ఒకటి కాదా? అప్పుడు భాషలతో మాట్లాడలేదని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? అలాగైతే భాషలు అర్థం చెప్పట్లేదని నీవు ఎలా చెప్పగలుగుతావు? దైవిక స్వస్థత లేదని నీవు ఎలా చెప్పగలుగుతావు? ఎందుకంటే అదే శరీరంలో నేను శరీరమై ఈ వైపు నాకు ఒక చెయ్యి ఉన్నది, ఆ వైపు మరో చెయ్యి ఉన్నది, అక్కడ కాలు ఉన్నది. నేను చెయ్యి కాను కనుక శరీరంలోని దానిని కానని పాదము చెప్పేంత మాత్రాన శరీరంలోనిది కాకపోతుందా? పౌలు ఏమి చెప్పాడో మీరు వినున్నారా? ఇప్పుడు గమనించు, నేరుగా శరీరములకు అంత్య దినములను గుర్చి అతడు మాట్లాడుచున్నాడు. జ్ఞానము గల వానికి అది ఇక్కడ ఉన్నది. అది నేను ఇష్టపడతాను. నీకిక్కడ దెబ్బ తగులుతున్నది, దీన్ని వినండి. మంచిది, ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. పరిశుద్ధాత్మ వరములు అన్ని యుగాలలో క్రిందకు వెళ్ళినదే, అప్పుడు ఎందుకు పౌలు దీనిని చివరి దినముల కొరకు మాట్లాడుతున్నాడు? సంఖ్యలో వరములు లేకపోయినట్లయితే చివరి దినములలో అప్పుడు ఎందుకు అతను దీనిని చివరి దినాల గురించి సూచించాడు? జ్ఞానము గల వానికి అది ఇక్కడ ఉన్నది. ఆ ఏడు తలలు, ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు. ఎన్ని కొండలు? అది సంఘము కూర్చున్న ఏడు కొండలు కాగా ప్రపంచంలో ఎన్ని పట్టణములున్నవి? ఒకటి మాత్రమే. అది ఎక్కడ ఉన్నది? అది రోములోని వాటికన్ పట్టణము. అవునా? ఈ నాశనకరమైన వేశ్య లోకమాంత జారత్వం చేతులు చేసి అనేక మంది కుమార్తెలు కని వారును ఆమె చేసిన దాన్నే బోధించుట్లుగా చేయించున్నది అని బైబిల్ చెప్తుంది. వారు ఆమెంత చెడ్డవారు కాదు, కాని వారు వేశ్యలైంటున్నారు. వారికి దాన్నే బోధిస్తున్నారు, వారు కూడా దాన్నే బోధిస్తున్నారు. దాని యొక్క ఆరంభము ఒక స్త్రీగా ఉండునని, లేక రోములోని ఏడు కొండల మీద కూర్చున్న సంఘమని చెప్పబడినది. నేను ప్రపంచమంతా చూశాను, ఒక సంఘము ఏడు కొండల మీద కూర్చుండుట ఎక్కడ ఉన్నది నాకు చెప్పండి. ఇప్పుడు నేను బైబిల్ నుండి చదువుతున్నాను. మరియు ఏడుగురు రాజులు కలరు, ఐదుగురు కూలిపోయేది. మనం చరిత్ర తీసుకున్నట్లయితే నేరుగా వెనక్కి వెళ్లి దాన్ని చుట్టి చూడవచ్చు. బబులోను సామ్రాజ్యం మొదలుకొని రోములో ఎక్కడ రాజులు కూలిపోయారు? ఒకడున్నాడు నీరో, కడవవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలను, దాదాపు 6 నెలలు. మృగము, ఆహా, దాని వైపు చూడండి. ఇప్పుడు ఆ శక్తి విగ్రహాల స్థానము తీసుకుని పోబోతున్నది. ఉండినది ఇప్పుడు లేనిదైన ఈ క్రూర ముఖము ఆ ఏడుగురు పాడుతో ఒకటై ఉండి ఇప్పుడు గమనించండి, తానే 8వ రాజగుతు. అతడు ఎటువంటి భయంకరమైన రాజు మీరందరూ ఎరుగుదురు. అతడు తన యొక్క తల్లిని గురుపు కాడికి కట్టి ఆమెను వీధుల్లో గుండా ఇడిపించాడు. అతడు ఆ పట్టణము తగులు పెట్టాడు. వెళ్లి కొండ మీద కూర్చొని ఫిడేలు వాయించాడు.
That's the same kind of a spirit that's dominating the church that sits in the place of pagans.
అలాంటి ఆత్మే విగ్రహాల స్థానములో ఉండి సంఘాన్ని జయించుచున్నది.
The eighth which is of the seventh.
8వ వాడు 7వ వాడే.
Then he is and he is not and he is and he is not and he is and he is not on down and goeth into perdition.
మరియు ఉండినదియు ఇప్పుడు లేనిదియు, ఉండినదియు ఇప్పుడు లేనిదియు, ఉండినదియు ఇప్పుడు లేనిదియు అలా తలక్రిందులకు నాశనముకు పోవును. నేరుగా ప్రభు యొక్క రాకడ వరకు అతడు అగ్ని గుండములో వేయబడతాడు. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారిది వరకు రాజ్యమును పొందలేదు కాని ఒక ఘడియ క్రూరముఖముతో కూడా రాజుల వలె అధికారం పొందుతారు. వారు ఇంకా అధికారాన్ని పొందలేదు. వారు రాజులు కారు, వారు అధికారాన్ని పొందలేదు, వారు కాలేరు, ఆ కొమ్ములకు కిరీటములు లేవు. రాజుల యొక్క అధికారాన్ని వారు పొందారు, ఏమిటది? నియంతలు, కిరీటధారులైన రాజులు కారు వారు, నియంతలు. అయ్యో, కొన్నిసార్లు నేను దీన్ని చదువుతున్నప్పుడు ఆనందముతో నా హృదయ గంతులు వేస్తుంది. అవును, నేను తలస్తున్నప్పుడు ఎలా మనము చివరి దినములో జీవిస్తున్నాము కదా. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారిది వరకు రాజ్యమును పొందలేదు కాని ఒక ఘడియ క్రూర ముఖముతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగములకు అప్పగింతరు. వీరి గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కాని గొర్రెపిల్ల వారిని జయించును. హర్నెగెద్దెను యుద్ధము అక్కడ వచ్చును. వెయ్యేండ్ల ఫలాల కొరకు సిద్ధమగను. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజైనందునను వణికిపోవద్దు. తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై లేవు కాదు, ఆయన కలిగి ఉన్నాడు. నీవు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నావు, నీవు తప్పక కేకలు వేయవలసి ఉన్నది. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీవు సువార్త వెలుగును చూడగలట్లయితే అది నిన్ను బట్టియే, నీవు కేవలం గుడ్డివాడవు.
And he said unto me, the waters which thou sawest were the horses or people, multitudes and nations and tongues.
ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారైనందునను మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించను.
In other words, this woman sitting here, this church, is going to give out her doctrine to every people, multitude, and tongue.
ఇంకో విధంగా ఈ స్త్రీ అనగా సంఘం అక్కడ కూర్చుని ఉన్నది, ఆమె తన సిద్ధాంతాన్ని ప్రతి ప్రజకు జన సమూహాలకు ఆయా భాషలు మాట్లాడే వారికి ఇవ్వబోచున్నది. అక్కడే ఆమె ఉన్నది, ఆమె వారిని ఏలుచున్నది, ఆమె వారి మీద కూర్చుని ఉన్నది, ఆ శక్తి వారిని ఏలుచున్నది. ఆమె ఏడికొండల మీద కూర్చుని ఉన్నది, ప్రపంచంలోని అతి విలువైన ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రములు ధరించుకుని అలంకృతబడి ఉన్నది. నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మీరు కమ్యూనిజం శక్తుల్లోనికి వస్తున్నారు. వారు ఆ వేషను ద్వేషించి దాని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసం భక్షించి అగ్ని చేత దాని బుత్తిగా కాల్చివేయుదురు.
To fulfill his will and to agree and give their kingdom unto the beast until the words of God be fulfilled.
దేవుని యొక్క మాటలు నెరవేరే వరకు వారు ఏకాభిప్రాయం కలిగిన వారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించడం వలనను తన సంకల్పము కొనసాగించట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించను. హల్లెలూయా. భూమి ఆకాశము గతించును గాని నా మాటలు ఎన్నడూ గతింపవు. చూడు, మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నీలు ఆ మహాపట్టణమే. రోమ్లోని ఏడికొండల మీద కూర్చున్న కేథలిక్కుల ఆచార్య ఆరాధన పద్ధతి కాకుండా ప్రపంచంలోని భూరాజులు ఏడుచున్న ఒక పట్టణాన్ని నాకు చూపించండి. నువ్వు ఎలాగనుకున్నప్పటికీ ఒక్క పట్టణము కూడా లేదు, ఏనాడు లేదు, ఎన్నడూ ఉండదు. పరలోకమిండవచ్చు ఆ నూతన పట్టణమునకు బయట, అది నిజం.
Now, just a minute. I want to show you this again so the Lord be mindful and bless us together as we read this. All right.
ఇప్పుడు ఒక నిమిషం, దీన్ని మరలా నేను మీకు చూపించగూడతాను, కాబట్టి మనం కలిసి దీన్ని చదువుతుండగా ప్రభు శ్రద్ధ వహించి మనల్ని దీవించును. మంచిది.
Watch here now. I'm reading the 13th chapter. I'm beginning at the 15th verse.
ఇక్కడ గమనించు, నేను ప్రకటన 13వ అధ్యాయం చదువుతున్నాను, 15వ వచనం నుండి నేను ప్రారంభిస్తున్నాను.
Life,
ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రారంభించుటకై దానికి అధికారం ఇవ్వబడెను. అది అమెరికా దేశం. అది పైకి రావటం మనం చూస్తాం. మీరు చూశారా ఒక ప్రతిమ? మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును, అది వెలివేయటం. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొస్తి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము యొక్క పేరైనను దాని పేరిట సంఖ్యను కలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకున్నట్లును. ఇప్పుడు గమనించు, ఇప్పుడు జాగ్రత్తగా ఇంకో జాగ్రత్తగా విను. మనం ముగించముందు 18వ వచనం విను. ఇందులో జ్ఞానము కలదు. వస్తున్నారా? పరిశుద్ధాత్మ కడవర దినాల్లో విశ్వాసులు తిరిగి పిలుచుచున్నది. అక్కడ ఉన్న చిన్న గుంపుతో మాట్లాడుతున్నది. ఈ దినమున ఉన్న చిన్న గుంపును పిలుచుచున్నారు. సంఘములో జ్ఞానమున్న వానికి ఇక్కడ ఉన్నది. దీనిని అతడు గ్రహించును కాక. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను వెలెక్కింపరిమ్ము. అది ఒక మనిషి సంఖ్యయే, దేశము కాదు, మనిషి. ఆ సంఖ్య 666. నేరుగా అక్కడ వాటికన్ సిటీలోనే. ఇప్పుడు మీరు నాకు చెప్పవద్దు, మన విశ్వాసం యొక్క యథార్థములను అన్నిటినీ నేను కలిగి ఉన్నాను. చూశారా? వాటికన్ సిటీలో పోపు దేవుని కుమారునికి బదులుగా అక్కడ నిలబడి ఉన్నాడు. ఇక్కడ నా కేథలిక్ స్నేహితులు కూర్చుని ఉన్నారు. వారు కేథలిక్కులు, అది సత్యమని వారు ఎరుగుదురు. బహుశా నా సొంత ప్రజలు నాకు ముందున్న వారు కూడా కత్తలిక్కలే. చూశారా? సెయింట్ పాట్రిక్ ను వారు కత్తలిక్ గా పిలిచారు. అతను ఈనాడు కూడా కత్తలిక్ కాదు. జోన్ ఆఫ్ ఆర్క్ అని ఒక పరిశుద్ధురాలే ఆమెగా చెప్పబడుతున్నది. పూజారులు ఆమెను ఒక మంత్రగత్తె అని కాల్చి చంపారు. మీరు ప్రవక్తల సమాధులకు సున్నము వేస్తారు, మీరు వారిని దానిలో ఉంచుతారు, మీరు సున్నము కుట్టిన సమాధులు అని యేసు చెప్పుట్లో ఆశ్చర్యము లేదు. అది వాస్తవం. గమనించు, అది ఒక మనిషి సంఖ్య. రోమ్లోని పొప్పు వద్ద ఇలా వ్రాయబడి ఉన్నది, వికారియస్ ఫిలడే. అది రోమన్ అక్షరాలతో వ్రాయబడి ఉన్నది. మీరే రేపు దాన్ని వ్రాయండి. VICIR ఓ రోమన్ అక్షరాలతో వాటిని బయటకు వ్రాయండి. ఒక గీత గీచి మొత్తాన్ని కూడండి. మీకు ఎంత వస్తుందో చూడు. 666. అతను ఎక్కడ కూర్చుని ఉన్నాడు? 7 కొండల మీద. సంస్థాగతమైన మతము అక్కడ నుండి వచ్చి ఉన్నది. అది బైబిల్కు విరోధముగా ఏదో సిద్ధాంతం బోధిస్తున్నది. ఇంకా ప్రొటెస్టెంట్లు దాని నుండి బద్దలైపోయి వారు చేసిన దానినే వెరును చేస్తున్నారు. కారణం ఆమె వేశ్యను చెప్పండి, మరియు వీరు వేశ్యలు. తప్పుడు బాప్తిస్తున్న బయటకు తీసుకొచ్చారు, తప్పుడు మతముతో, తప్పుడు భక్తితో, పరిశుద్ధాత్మను కూర్చొని తప్పుడు భావముతో, నరకమును కూర్చొని తప్పుడు అర్థముతో వచ్చారు. ఇంకా ఇవన్నీ ఈ రీతిగా ఉన్నవి. ఇంకా ప్రొటెస్టెంట్లు వారి అడుగు జడల్లోనే నేరుగా నడిచిపోతున్నారు. అయితే సాయంకాలం వెలుతురు కలుగును మహిమ బాటను నీవు నిజంగా కనుకుంటావు. అది నిజం. దారి ఈ దిన మన వెలుగయ్యున్నది ప్రశస్తమైన యేసు నామములో సమాధి చేయబడి. యవ్వనస్తులు వృద్ధులు మీ పాపల నిమిత్తం పశ్చాత్తాపడండి, పరిశుద్ధాత్మ నిజముగా లోనికి వచ్చును. సాయంకాలపల వెలుగులు వచ్చున్నవి, అది సత్యమయ్యున్నది. క్రీస్తు మరియు దేవుడు ఒక్కడై ఉన్నాడు. ఆమేన్. సహోదరుడా, నేను మీకు చెప్తున్నాను, సాయంకాలపు వెలుగులు ప్రకాశిస్తున్నవి. అదే అపోస్తుల సిద్ధాంతాలు, అదే అపోస్తుల బాప్తిసమము, అదే అపోస్తుల పరిశుద్ధాత్మ నింపుదల, అదే అపోస్తుల అద్భుతములు మరియు సూచికలు అన్నిలు చీకటి గుండా తొంగి చూస్తున్నారు. అక్కడ వెనుక ఉదయాన పెందలెక్కడ వారు యూదులు చేసినట్లుగా అది ఇక్కడ సూర్యాస్త సమయంలో ఉన్నది.
As they were gathered in the upper room, all praying in his name, they were baptized with the Holy Ghost and power for service came. Now what he did for them that day, he'll do for you the same. I'm so glad that I can say I'm one of them. Aren't you?
నిపుకుడు కదా.
My brother, speak this blessing that will cleanse your heart from sin. It will start the joy bells ringing and will keep your soul aflame. Oh, it's burning now within my heart. Oh, glory to his name. I'm so glad that I can say I'm one of them.
Amen. Hallelujah.
Oh, for this glorious gospel.
Oh, ఈ మహిమగల సువార్త కొరకు.
It's dripping in blood. Yes.
ఇది రక్తములో ముంచబడినది. అవును, ఇది రక్తములో ముంచబడినది. వెళ్ళను లెక్కించండి, అతను వెంబడించుకుని ఎలా తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువనెత్తుకుని మరణము తన శిలువనెత్తుకుని నన్ను వెంబడిపోవలను.
The blood of disciples who died for the truth. This Holy Ghost gospel is dripping with blood. The first one to die for this Holy Ghost plan was John the Baptist, but he died like a man. Then came the Lord Jesus. They crucified him. He preached that the Spirit would save men from sin. There's Peter and Paul and John the Divine. They gave up their lives so this gospel could shine. They mingled their blood with the prophets of old so the true word of God could
honest be told. Then they stoned Stephen. He preached against sin. He made them so angry. They dashed his brain in. But he died in the spirit. He gave up the ghost and went to God. Dripping with blood, this Holy Ghost gospel kept dripping with blood, the blood of disciples who died for the truth. This Holy Ghost gospel kept dripping with blood. The souls under the altar are crying, how long for the Lord to punish those who've done wrong, making fun, see? Oh, but there's going to be more who'll give their life's blood for this Holy Ghost gospel and its crimson blood. It's dripping with blood. Yes, it's dripping with blood. This Holy Ghost gospel keeps dripping with blood. The blood of disciples who died for the truth. This Holy Ghost gospel is dripping with blood. Let's turn around, shake one of his hand
up. It's dripping with blood. Yes, I believe. It's dripping with blood.
This Holy Ghost gospel is dripping with blood. The blood of disciples who died for the truth. This Holy Ghost gospel is dripping with blood. Do you love the Lord?
మీరు ప్రభువును ప్రేమిస్తున్నారా?
The Lord bless you.
ప్రభువును దీవించును.
Father, we pray that you'll bless this audience and may they go home rejoicing.
తండ్రి, ఈ జనసమూహాన్ని మీరు దీవించమని మేము ప్రార్థిస్తున్నాము. సంతోషంతో వారి ఇంటికి వెళ్ళదురు కాక.
May they come to the fountain filled with blood drawn from Emmanuel's veins.
ఇమ్మానుయేలు రక్తము నుండి తీయబడిన రక్తముతో నింపబడిన ఈ ఊటి వద్దకు వారు వచ్చుదురు కాక.
May they forsake all the old church entities and come and receive the Holy Spirit. We pray in Jesus' name. Amen.
వారు పాత గుడులను లేక సంఘాలను విడిచిపెట్టి వచ్చి పరిశుద్ధాత్మను పొందుకుందురు కాక. యేసు నామములో అడుగుతున్నాము, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. రాత్రి వేళ శుభములు. దేవుడు మీకు తోడుగా ఉండును కాక.